ओके
श्री कृष्ण परमात्मा को जय, गीता माता को जय, सद्गुरु मूर्ति की जय। ज्ञानपीठ सभ्युलु గురుదేవుని అనుసరిస్తూ నడవండి అందరం, సత్సంగము నడిపేటి సద్గురువుకు వందనం, జ్ఞానమును ఇచ్చేటి సద్గురువుకు వందనం, ఆత్మవైపు పయనించే సద్గురువుకు వందనం, ఆత్మవైపు పయనించే సద్గురువుకు వందనం, జ్ఞానపీఠ సభ్యులు గురుదేవుని అనుసరిస్తూ నడవండి అందరం, గీతను బోధించిన సద్గురువుకు వందనం, ఉపనిషత్తులు చెప్పిన సద్గురువుకు వందనం, కృష్ణుని గాథలు తెలిపిన సద్గురువుకు వందనం, జ్ఞానపీఠ సభ్యులు గురుదేవుని అనుసరిస్తూ నడవండి అందరూ, శిష్యులను ఉద్ధరించే సద్గురువుకు వందనం, సాధనలను చేయించే సద్గురువుకు వందనం, ఉపదేశములిచ్చేటి సద్గురువుకు వందనం, జ్ఞానపీఠ సభ్యులు గురుదేవుని అనుసరిస్తూ నడవండి అందరూ, ఆత్మమునీవని తెలిపిన సద్గురువుకు వందనం, దేహభ్రాంతి తొలగించే సద్గురువుకు వందనం, వైరాగ్యము కలిగించే సద్గురువుకు వందనం, జ్ఞానపీఠ సభ్యులు గురుదేవుని అనుసరిస్తూ నడవండి అందరం, కర్మయోగి అయినా సద్గురువుకు వందనం, జ్ఞానయోగి అయినా సద్గురువుకు వందనం, ధ్యానయోగి అయినా సద్గురువుకు వందనం, జ్ఞానపీఠ సభ్యులు గురుదేవుని అనుసరిస్తూ నడవండి అందరం, మార్గదర్శి అయినా సద్గురువుకు వందనం, దుఃఖాలను తొలగించే సద్గురువుకు వందనం, ఆనందమునిచ్చేటి సద్గురువుకు వందనం, జ్ఞానపీఠ సభ్యులు గురుదేవుని అనుసరిస్తూ నడవండి అందరం, కరుణను కురిపించేటి సద్గురువుకు వందనం, శృతుల జ్ఞానము తెలిపేటి సద్గురువుకు వందనం, బ్రహ్మనిష్ఠుడైన సద్గురువుకు వందనం, జ్ఞానపీఠ సభ్యులు గురుదేవుని అనుసరిస్తూ నడవండి అందరూ, తనకు తానే కృషి చల్పిన సద్గురువుకు వందనం, పరమాత్మను దయ పొందిన సద్గురువుకు వందనం, అంతటా తానే అయినా సద్గురువుకు వందనం, జ్ఞానపీఠ సభ్యులు గురుదేవుని అనుసరిస్తూ నడవండి అందరం, శిష్యుల హృదిలో ఉన్న సద్గురువుకు వందనం, శిష్యులను ప్రేమించే సద్గురువుకు వందనం, శిష్యులతో నడిచేటి సద్గురువుకు వందనం, జ్ఞానపీఠ సభ్యులు గురుదేవుని అనుసరిస్తూ నడవండి అందరూ, జ్ఞానపీఠ సభ్యులు గురుదేవుని అనుసరిస్తూ నడవండి అందరూ, గురుదేవుని అనుసరిస్తూ నడవండి అందరూ. శ్రీకృష్ణ పరమాత్మకు జయ, సద్గురుమూర్తికి జయ. तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः
ఈ రోజు నుండి మహాభారతంలోని కర్ణుడు అతడి యొక్క దానశీలత, సాధారణంగా కర్ణుడిని దానకర్ణుడు అని సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, కథలు కూడా చెప్పుకుంటూ ఉంటారు. గ్రంథాన్ని పట్టుకొని చదవకుండా ఉన్నటువంటి వాళ్ళందరూ దాన్నే నమ్ముతారు. అందువల్ల కర్ణుడు గొప్ప దాత, ఎవరికీ సాధ్యం కానటువంటి దానాలన్నీ చేసినటువంటి వాడు అని చెప్పుకుంటూ ఉండటం జరుగుతూ ఉంటుంది. దానికి తోడు మహాభారతంలో లేనటువంటి గాథల్ని కల్పించి చెప్పుకోవటం కూడా జరుగుతూ ఉంటుంది. సంస్కృత మహాభారతంలో కానీ తెలుగు మహాభారతంలో కానీ కర్ణుడు చేసినటువంటి దానం కవచకుండలాలు ఇవ్వటం తప్ప ఇక ఏమీ లేదు. లక్ష శ్లోకాల మహాభారతంలో ఈ కవచకుండలాలు దానం చేయటం తప్ప ఇంకా అసలు ఏమీ లేదు. ఎవరైనా ఉన్నదేమో జాగ్రత్తగా గ్రంథాన్ని పరిశీలన చేయండి, లేదా గ్రంథం బాగా తెలిసినటువంటి వాళ్ళని అడగండి ఇంకేమైనా ఉందా అని. సరే, కవచకుండలాలు ఇవ్వటం మాత్రం చక్కగా 4 అధ్యాయాల్లో ఉంది. మహాభారతంలో అరణ్య పర్వంలో 300 అధ్యాయం నుంచి ఈ విషయాలు ఉన్నాయి. ఉన్నది ఉన్నట్టుగా ఆ శ్లోకాల యొక్క భావాన్ని నేను తెలియజేసి దానికి మనం ఏ రకంగా ఆలోచించాలనో ఆ విశ్లేషణ చేద్దాం. పాండవులు అరణ్యవాసం పూర్తి చేసి 12వ సంవత్సరం కూడా పూర్తి చేసి అజ్ఞాతవాసానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఆ సమయంలో పాండవులకి మేలు చేయాలి అనేటువంటి భావనతోటి దేవేంద్రుడు కర్ణుడి యొక్క కవచకుండలాన్ని యాచించాలి అనుకున్నాడు. ఇది అరణ్య పర్వం 300 అధ్యాయం ప్రారంభం. ఇది మొదటి 5 శ్లోకాల యొక్క భావం. ఆ విషయాన్ని గ్రహించినటువంటి సూర్య భగవానుడు తన కుమారుణ్ణి ఎలాగైనా సరే రక్షించుకోవాలి అని భావించి పుత్ర స్నేహంతో ఆ రాత్రి కర్ణుడికి స్వప్నంలో కనిపించాడు. ఆ సూర్యుడు వేదవేత్త అయినటువంటి బ్రాహ్మణ రూపంలో కర్ణుడికి కలలో కనిపించాడు, నిజంగా రావటం కాదు. కర్ణుడి యొక్క మేలు కోరి ఆ వచ్చినటువంటి సూర్య భగవానుడు ఇలా అంటున్నాడు, నాయనా కర్ణ, పాండవులకు మేలు చేయాలనేటువంటి భావనతోటి దేవేంద్రుడు నీ కవచకుండలాలు హరించాలని బ్రాహ్మణ వేషంతో రాబోతా ఉన్నాడు. బ్రాహ్మణులు ఏదడిగినా సరే లేదనకుండా ఇస్తావే గాని నీవు ఎవరిని ఏమీ అర్థించవు అనేటువంటి విషయంలో అందరికీ తెలిసినటువంటిదే. ఇది లోకమంతా తెలిసినటువంటి విషయం. ఇక్కడ 1st పాయింట్ గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మణులు ఏదడిగినా లేదనకుండా ఇస్తావే గాని నీవు మాత్రం వాళ్ళని ఏమీ అడగవు, ఇతరులు ఏమీ యాచించవు. ఇది ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత, నీవు ఇలాంటి వాడివని తెలిసి స్వయంగా దేవేంద్రుడు నీ కవచకుండలాలు యాచించడానికి రాబోతున్నాడు. అతడు యాచించినా సరే నీవు మాత్రం వీటిని ఇవ్వవద్దు, ఏదో విధంగా అనునయించి పంపించేయి. ఇది నీకు చాలా శ్రేయస్సు కలిగించేటువంటివి ఈ కవచకుండలాలు. ఆయన నీ కవచకుండలాలను అడిగినప్పుడల్లా ఏదేదో కారణాలు చెప్పు, అనేక విధాలైనటువంటి ధన సంపదల్ని ఆశ చూపించు, అనేక రకాలైనటువంటి కోరికల్ని తీర్చడానికి ప్రయత్నం చేయి. ఈ కవచకుండలాన్ని మాత్రం ఇవ్వద్దు. ఓ కర్ణ, ఈ కవచకుండలాలు నీకు పుట్టుకతో వచ్చినాయి. ఇవి నీవు తగిలించుకున్నవి కాదు, నీవు జన్మతః నీ పుట్టుకతోటే వచ్చినటువంటివి. నీవు గనక వీటిని వదులుకుంటే నీకు మృత్యువు తప్పదు. వీటిని గనక నీవు ధరించి ఉన్నంతకాలం యుద్ధంలో శత్రువులు ఎవరు కూడా నిన్ను చంపలేరు. ఈ మాట కూడా గుర్తుపెట్టుకోండి, శత్రువులు ఎవరు నిన్ను చంపలేరు. అంటే జయించవచ్చు కానీ చంపటం మాత్రం సాధ్యం కాదు. కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నీవు బ్రతకాలి అని అనుకుంటే వీటిని మాత్రం నువ్వు కాపాడుకోవాల్సిందే అన్నాడు ఆ సూర్యుడు. బ్రాహ్మణ వేషంలో స్వప్నంలో కనిపించి ఆ మాటలకు కర్ణుడు అంటున్నాడు, మహాత్మా, నా మేలు కోరి నాకు బోధ చేస్తున్నటువంటి మీరెవరు? బ్రాహ్మణ రూపంలో కనిపిస్తున్నారు కానీ మీరెవరో దేవతలై ఉంటారు. మీకు ఇష్టమైతేనే ఈ విషయం నాకు చెప్పండి అన్నాడు. దానికి ఆ బ్రాహ్మణ వేషధారి అయినటువంటి సూర్య భగవానుడు, నాయనా, నేను సూర్య భగవానుణ్ణి, నీ మీద వాత్సల్యంతో నీ ముందు ఇలా ప్రత్యక్షమయ్యా, నా మాట విను, నీకు అన్ని విధాల శుభం జరుగుతుంది అన్నాడు ఆ కర్ణుడు స్వప్నంలో. సూర్య భగవానుడు కర్ణుడితో స్వప్నంలో అలాగంటాడు. అప్పుడు కర్ణుడు అంటున్నాడు, నా మేలు కోరి సాక్షాత్తు సూర్య భగవానుడే హితబోధ చేస్తుంటే ఇక నాకు శ్రేయస్సు గాక మరేముంటుంది? అయితే నా మీద దయుంచి నా మాట కూడా వినండి. మిమ్మల్ని వేడుకుంటున్నా, స్నేహభావంతో చెబుతున్నా, నేను మీకు ప్రియుణ్ణి అని గనక అనుకున్నట్లయితే నన్ను నా వ్రతం నుంచి విముఖుణ్ణి చేయకండి. ఈయనకు ఒక వ్రతం ఉందంట, అడిగిన వారికి లేదనకుండా ఇచ్చే వ్రతం. అందుకని నా వ్రతం నుండి నన్ను విముఖుణ్ణి చేయొద్దు. ఓ సూర్యదేవ, నా వ్రతం ఏమిటో ఈ లోకానికి అంతటికీ తెలుసు. శ్రేష్టమైనటువంటి బ్రాహ్మణులు నన్ను యాచిస్తే, ఇది రెండో పాయింట్ గుర్తుపెట్టుకోండి, శ్రేష్ఠ బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు నన్ను యాచిస్తే వాళ్ళకి నా ప్రాణాలైనా సరే సంతోషంగా ఇచ్చేస్తా. అలాంటిది పాండవుల మేలు కోరి సాక్షాత్తు ద్రేవేంద్రుడే ఈ బ్రాహ్మణ వేషంలో వచ్చి నన్ను యాచిస్తే నా కవచకుండలాలు ఇవ్వటానికి వెనకాడతానా? మహాత్మా, ముల్లోకాల్లోనూ ప్రసిద్ధికెక్కినటువంటి నా కీర్తి నశించకూడదు. నాలాంటి వీరుడు ప్రాణాలనైనా సరే ఇచ్చి కీర్తిని కాపాడుకోవాలి. అపకీర్తి పొంది ప్రాణాలని నిలుపుకోవటం సరైనటువంటిది కాదు. కీర్తి కోసమని మరణం సంభవించినా అది మంచిదే, లోకమంతా కూడా ప్రశంసిస్తుంది. అందువల్ల దేవేంద్రుడే వచ్చి నన్ను యాచిస్తే అతడికి తప్పకుండా నా కవచకుండలాలని నేను ఇచ్చేస్తా. దానితో నా కీర్తి వృద్ధి అవుతుంది, దేవేంద్రుడికి అపకీర్తి కలుగుతుంది. కాబట్టి శరీరంతో పాటు పుట్టినటువంటి నా ఈ కవచకుండలాలని ఇంద్రుడికి దానం చేసి నేను శాశ్వతమైనటువంటి కీర్తిని పొందుతాను, నాకు దయచేసి అనుమతి ఇవ్వండి అని ప్రార్థించాడు కర్ణుడు. ఇది 21 నుంచి 39 శ్లోకం వరకు ఉన్నటువంటి భావాలు. ఇక ఈ మాటలు విని, కర్ణుడి యొక్క మాటలు విని సూర్యుడు అంటున్నాడు, ఓ కర్ణ, నీకు నీ స్నేహితులకి, నీ పుత్రులకి, నీ భార్యలకి, తల్లిదండ్రులకి నువ్వు కీడు చేయవద్దయ్యా. ఎందుకంటే ప్రాణరక్షణ చేసుకుంటేనే ఇహలోకంలో కీర్తి, పరలోకంలో సుఖాలు భోగాలు వస్తాయి. నీవేమో ప్రాణాలని వదిలేసి కీర్తిని సంపాదిస్తాను అంటున్నావు. ఆ కీర్తి నీ ప్రాణాలను తీసుకుపోతుంది, సందేహం లేదు. నాయనా, తల్లి, తండ్రి, పుత్రులు, సోదరులు, బంధువులు వీళ్ళందరూ కూడా బ్రతికి ఉన్నటువంటి వాడి నుంచే ప్రయోజనం పొందుతారు. జీవించి ఉంటేనే పురుషార్థాన్ని సాధించుకోవచ్చు, మరి కీర్తిని పొందవచ్చు. సరిపోతే ఏమవుతుంది, శరీరం బూడిదైపోతుంది. అప్పుడు అతనికి కీర్తి వల్ల ఏమిటయ్యా ప్రయోజనం? చచ్చిన తర్వాత వచ్చే కీర్తి ఎలాంటిదంటే శవానికి చేసినటువంటి అలంకారం లాంటిది. కనుక చనిపోయిన తర్వాత వచ్చేటువంటి కీర్తి వల్ల ఏం ప్రయోజనం లేదు. నీవు నా భక్తుడివి గనక నీ మేలు కోరి చెబుతున్నా, నా మాట విను. ఇక్కడ ఒక దేవరహస్యం కూడా ఉంది, అయితే నేను ఇప్పుడు దాన్ని చెప్పలేను. నీకు సమయం వచ్చినప్పుడు దాన్ని నువ్వే తెలుసుకుంటావు. నేను నీకు మరలా చెబుతున్నా, ఓ కర్ణ, దేవేంద్రుడు కోరినా సరే నీవు మాత్రం నీ కవచకుండలాలు ఇవ్వవద్దు. ఎందుకంటే ఇవి అమృతం నుంచి పుట్టినటువంటివి. ఈ కవచకుండలాలు అమృతం నుంచి పుట్టినవి, నీకు పుట్టుకతో పాటుగా వచ్చినాయి. కనుక ఇవి ఉన్నంత వరకు కూడా నిన్ను ఎవ్వరు కూడా సంహరించలేరు. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిని నువ్వు ఇవ్వవద్దు. ఏదో ఒక విధంగా యుక్తియుక్తంగా మాట్లాడి అనేక ప్రకారాలైనటువంటి ఆశల్ని చూపించి అనేక కారణాలు చెప్పి మధురంగా మాట్లాడి ఇంద్రుడి యొక్క మనస్సుని మార్చి వీటిని ఇవ్వకుండా తప్పించుకో. ఎందుకు చెబుతున్నానంటే నీ ఎప్పుడు కూడా అర్జునుడితో పోటీ పడతా ఉంటావు. అతడు ఎప్పుడు కూడా యుద్ధంలో నిన్ను ఎదురిస్తూనే ఉంటాడు. ఈ సహజ కవచ కుండలాలు నీకు ఉన్నంత వరకు కూడా దేవేంద్రుడు సహాయంగా వచ్చినా అర్జునుడు నిన్ను యుద్ధంలో సంహరించలేడు. కాబట్టి కర్ణ, నీవు అర్జునుడిని యుద్ధంలో ఓడించాలనుకుంటే శుభప్రదమైనటువంటి ఈ కవచ కుండలాలని నువ్వు ఇంద్రుడికి ఇవ్వవద్దు అన్నాడు. ఇది 301వ శ్లోకంలో 1 నుంచి 18 వరకు ఉన్నటువంటి శ్లోకాల యొక్క భావం. ఇప్పుడు సూర్యభగవానుడు ఇలా హితబోధ చేసిన తర్వాత కర్ణుడు మళ్ళీ చేతులు జోడించి సూర్యుడితో అంటున్నాడు, సూర్యదేవా, నేను తమ యొక్క భక్తుణ్ణి, నాకు నా భార్యా బిడ్డల కన్నా మీరే ఇష్టులు, మీరే అధికులు. అందువల్లనే నా మేలు కోరి ఇలా నా దగ్గరికి వచ్చి నాకు శ్రేయస్సును చెబుతున్నారు. ఇందులో ఏ సందేహము లేదు. నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతూ చెప్పేటువంటి నా మాటల్ని ఆలకించండి. నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఈ మాటలు అంటున్నాను. నేను అసత్యానికి భయపడినట్లుగా మృత్యువుకు కూడా భయపడను. ఇది 3వ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ ఎందుకు గుర్తుపెట్టుకోమంటున్నానంటే మనం విశ్లేషణ చేయాలి తర్వాత. నేను అసత్యానికి భయపడినట్లుగా మృత్యువుకు కూడా భయపడను. అబద్ధానికి భయపడతాడంట కానీ మృత్యువుకు మాత్రం అసలు భయపడ్డంట కర్ణుడు. ఆయనే చెబుతున్నాడు స్వయంగా. విశేషించి సజ్జనులైనటువంటి విప్రులందరికీ కూడా నేను భయపడుతూ ఉంటాను. వారికై ప్రాణాలు ఇవ్వాల్సి వచ్చినా నేను వెనకాడను. ఓ దేవా, తమరు అర్జునుడిని దృష్టిలో పెట్టుకొని నాకు శ్రేయస్సు చెప్పారు. అయితే మీరు నా గురించి కూడా మీరు తెలుసుకోవాలి. కార్తవీర్యం వంటి పరాక్రమం కలిగినటువంటి అర్జునుణ్ణి నేను యుద్ధంలో తప్పకుండా గెలుస్తా. నా వద్ద గల అస్త్రబలం ఏమిటో మీకు తెలుసు. మహాత్ముడైనటువంటి ద్రోణాచార్యు నుండి, పరశురాముని నుండి అనేకమైనటువంటి దివ్యాస్త్రాలను సంపాదించా. కనుక అర్జునుడికి భయపడాల్సిందేమీ లేదు. కనుక నా వ్రతాన్ని కొనసాగించడానికి మీరు అనుమతించండి అన్నాడు కర్ణుడు. అప్పుడు సూర్యుడు అంటున్నాడు, నాయనా, అమృతమయాలైనటువంటి ఈ కవచ కుండలాలు దేవేంద్రుడికి తప్పకుండా ఇవ్వాల్సిందే అనేదే నీ యొక్క నిర్ణయం అయితే నీ గెలుపు కోసం ఇంద్రుడితో ఒక నియమాన్ని ఏర్పాటు చేసు. సరే, నేను ఎంత చెప్పినా నువ్వు వింటలేదు. ఎలాగైనా సరే కవచ కుండలాలు యాచిస్తే ఇవ్వాల్సిందే అంటున్నావు, నీ వ్రతాన్ని నిలుపుకోవాలంటున్నావు. సరే, అట్లయితే నేను ఒక ఉపాయం చెప్తున్నా. ఈ కవచ కుండలాలను ధరించి నిన్ను ఏ ప్రాణి కూడా చంపలేదు. అటువంటి నిన్ను చంపించాలని ఇంద్రుడు నిన్ను యాచించడానికి వస్తున్నాడు. కనుక నీవు పదే పదే మంచి మాటలతోటి ఆ దేవేంద్రుని ఆరాధించి ఆయన నుంచి అమోఘమైనటువంటి శక్తిని కోరుకో. ఆ ఇంద్రుడి దగ్గర శక్తి అనేటువంటి ఆయుధం ఉంటుంది, అదిగో దాన్ని కోరుకో. ఎందుకు చెప్తున్నానంటే దేవేంద్రుడి దగ్గర ఉన్నటువంటి అమోఘమైనటువంటి శక్తి, దాన్ని ప్రయోగించి ఆయన వేల కొద్దీ రాక్షసుల్ని సంహరిస్తూ ఉంటాడు. ఆ శక్తిని ఎవరి మీదకి పంపిస్తే వాళ్ళని చంపి తిరిగి దేవేంద్రుడి దగ్గరికి వస్తుంది. మరి అటువంటి శక్తి కనుక నీకు ఇచ్చినట్లయితే ఈ కవచ కుండలాలను నేను ఇస్తాను అని ఒక షరతు పెట్టు, ఒక నియమం పెట్టు. అది కనుక నీ దగ్గర ఉంటే, ఆ శక్తి కనుక నీ దగ్గర ఉన్నట్లయితే కవచ కుండలాలు పోయినప్పటికీ కూడా దాంతో నువ్వు అర్జునుడిని చంపొచ్చు. ఇప్పుడు కవచ కుండలాలు నిన్ను చంపలేవు, కానీ నువ్వు ఇతరులు చంపడానికి అవి పనికిరావు. ఇతరులు నిన్ను చంపకుండా ఉండటానికి అవి నిన్ను రక్షిస్తాయి. అర్జునుడిని చంపడానికి నీకు బాగా ఉపయోగపడేటువంటిది ఇదిగో ఈ శక్తి కనుక దాన్ని ఇంద్రుడి నుంచి తీసుకొని నీ కవచ కుండలాలు ఇవ్వు, నీకు శుభం జరుగుతుంది అని చెప్పి అదృశ్యుడయ్యాడు దేవేంద్రుడు. ఇది 301 రెండు అధ్యాయాలు. సూర్యుడు అదృశ్యుడు కళ్ళలో నుంచి, కళ చెదిరిపోయింది, కర్ణుడు మేలుకున్నాడు. అప్పుడు ఇట్లా ఆలోచించాడు, ఇంద్రుడు కనుక కవచ కుండలాల కరకై వస్తే కవచ కుండలాల బదులుగా నేను శక్తిని తీసుకొని వీటిని ఇస్తా అని నిశ్చయించుకున్నాడు. ఇది కర్ణుడి యొక్క ఆలోచన. సూర్యుడి దగ్గర చెప్పినంతసేపు నేను ఇవ్వాల్సిందే ఇవ్వాల్సిందే, నా వ్రతం పోవటానికి వీల్లేదు, నాకు కీర్తి ముఖ్యం, ప్రాణాలు ముఖ్యం కాదు, అసత్యానికి భయపడినట్లుగా నేను మరణానికి భయపడను, కనుక నేను ఇవ్వాల్సిందే అన్నాడు. చివరిలో సూర్యుడు చెప్పైనటువంటి ఆలోచన బాగా ఆలోచించాడు. మేలుకున్న తర్వాత, నిద్రలో కాదు, మేలుకున్న తర్వాత ఆలోచించాడు. ఆలోచించి ఏమనుకున్నాడు, ఎలాగైనా సరే ఈ కవచ కుండలాలు ఇచ్చి ఆ శక్తిని తీసుకోవాలి అని అనుకున్నాడు. ఇది గొప్ప ఆలోచన కర్ణుడి, చాలా తెలివిగలిగినటువంటి ఆలోచన. ఎందుకో తర్వాత మనం తెలుసుకుంటాం. ఆ తర్వాత కర్ణుడు ప్రాతకాల కృత్యాలు నెరవేర్చుకున్నాడు, బ్రాహ్మణుల యొక్క స్వస్తి వాచకాలు స్వీకరించాడు, ఆ పైన 2 జపం చేశాడు. జపం పూర్తయిన తర్వాత తన యొక్క స్వప్నాన్ని సూర్యుడికి నివేదించాడు. రాత్రి స్వప్నంలో జరిగినటువంటి విషయాన్ని అంతటినీ సూర్యుడికి నివేదించాడు. తమ మధ్య జరిగినటువంటి సంభాషణ అంతా చెప్పిన తర్వాత అది విని సూర్య భగవానుడు అదంతా సత్యమే అన్నాడు. కర్ణుడు నిజమే, జరిగిందంతా నిజమే అన్నాడు. ఆపై కర్ణుడు శక్తిని అభిలషిస్తూ దేవేంద్రుడి కోసం ఎదురు చూస్తున్నాడు. అంటే దానం ఇవ్వటానికి కాదు, ఎదురు చూస్తుంది శక్తిని ఇవ్వటం కోసం. అందుకనే ఇక్కడ శక్తిమేవాభికాంక్షన్ వై వాస్తవం ప్రత్యసాలయత్, శక్తిం ఏవ శక్తిని మాత్రమే తీసుకోవాలని కాంక్షన్ వై కోరికతోటి వాస్తవం దేవేంద్రుడి కోసమని ప్రత్యసాలయత్ ఎదురు చూస్తున్నాడు. ఇది సంస్కృత భారతంలో ఈ శ్లోకంలో ఉన్నటువంటి భావం. అయితే ఈ భావానికి తెలుగులో మాత్రం మరి తిక్కన గారు అరణ్య పర్వాన్ని రాసినటువంటి నన్నయ్య తిక్కన, నన్నయ్య ఎర్రా ప్రగడ వాళ్ళు మాత్రం దీన్ని మాత్రం తెలిగించాల, ఈ ఒక్కటి, మిగతా మొత్తం తెలుగులో ఉన్నదే. కాకపోతే తెలుగులో ఒక చోట ఏముందంటే ఎలాగైనా సరే శక్తిని తీసుకోవాలని దేవేంద్రుడి కోసం ఎదురు చూస్తున్నాడని తెలుగులో ఉంది. మళ్ళీ రెండోసారి కూడా సంస్కృతంలో ఉంది, శక్తి మేవాభికాంక్షన్ వై వాస్తవం ప్రత్యసాలయత్తని. దీనికి మాత్రం ఈ ఒక్క మాట మాత్రం తెలుగులో లేదు, లేకపోయినా సంస్కృతంలో స్పష్టంగా వేదవ్యాస మహర్షి ఇచ్చాడు. ఇప్పుడు ఈ 302 310 మధ్యలో ఉన్న అధ్యాయాలన్నీ కర్ణుడు కుంతీదేవికి పుట్టినటువంటి విషయాలు, అక్కడ జరిగినటువంటి విషయాలు అవన్నీ వస్తాయి. ఇక కవచకుండల దానానికి సంబంధించి 310 ప్రారంభం అవుతుంది. ఇప్పుడు దేవేంద్రుడు వచ్చాడు, బ్రాహ్మణ వేషంలో దేవేంద్రుడు వచ్చాడు. కర్ణుడు సూర్యోపాసన చేస్తున్నాడు, అంటే స్నానం చేసి సూర్యుడికి ఉపాసన చేస్తున్నాడు, సూర్యోపాసన. అదిగో ఆ సమయంలో బ్రాహ్మణులు వచ్చి ఏదైనా అడుగుతూ ఉంటే వాళ్ళకి ఇచ్చి పంపిస్తూ ఉంటాడు. అలా సమయంలోనే బ్రాహ్మణ వేషంలో దేవేంద్రుడు వచ్చాడు. కర్ణుడు అంటున్నాడు ఆయనతోటి, ఓ విప్రోత్తమ, స్వర్ణ కంఠాభరణాలు ధరించినటువంటి సుందరి మణులను ఇమ్మంటావా, అసంఖ్యాకమైనటువంటి గోవుల్ని ఇవ్వమంటావా, లేక సస్య సమృద్ధమైనటువంటి గ్రామాలను ఇవ్వమంటావా, ఏం కావాలో కోరుకో అన్నాడు. బ్రాహ్మణులందరూ తమకు కావాల్సినటువంటిది ఏదో కోరుకొని తీసుకెళ్తారు. కానీ కర్ణుడే ఆ బ్రాహ్మణుని అడుగుతున్నాడు, నీకేవేం, స్వర్ణ కంఠాభరణాలు ధరించినటువంటి కన్యల్ని ఇవ్వమంటావా అంటే ఆయనలో ఏమైనా బలహీనత ఉందేమో చూద్దాం అనుకున్నాడేమో. సరే ఇలా అన్న తర్వాత ఆ బ్రాహ్మణ వేషధారి అయినటువంటి దేవేంద్రుడు అంటున్నాడు, అనగా నీవు గనక సత్యవ్రతుడు అయితే, అంటే సత్యం మాట్లాడేటువంటి వాడివే గనక అయినట్లయితే, నీ సహజ కవచాన్ని నీ కుండలాలని నాకివ్వు, ఇదే నేను నీ నుంచి కోరుకునేటువంటి దానం, అదే నాకు అన్ని విధాలుగా నాకు శ్రేష్టమైనటువంటిది, గొప్ప లాభమైనటువంటిది అన్నాడు దేవేంద్రుడు. అప్పుడు కర్ణుడు అంటున్నాడు, అవనిం ప్రవదాగావశ్చ నివాసం బహువార్షికం తత్తే విప్రప్రదాస్వామి నతు వర్మ స కుండలం. ఇది 310వ అధ్యాయంలో 6వ శ్లోకం. శ్లోకం కూడా ఇస్తుంది దేనికనంటే, ఈ శ్లోకంలో ప్రత్యేకమైన విషయం ఉంది. ఓ బ్రాహ్మణోత్తమ, నీకు భూమిని గాని తరుణ వయస్కులైనటువంటి సుందరీమణుల్ని గాని గోవుల్ని గాని చాలా కాలం జీవించడానికి కావలసినటువంటి సంపదలు కానీ ఇస్తాను, కానీ సహజ కవచ కుండలాలు మాత్రం నేను ఇవ్వను అన్నాడు. మళ్ళీ ఒక్కసారి శ్లోకంలో కూడా చూడండి, నతు వర్మ స కుండలం, నతు అంటే ఇది మాత్రం నేను ఇవ్వను అన్నాడు. కర్ణుడు ఎన్నో విధాలు అన్వయించాడు. సరే నేను అడిగిన దానికి లేదనకుండా ఇస్తాను అన్నాడు కదా కర్ణుడు, అక్కడ బడాయిపోయాడు. నేను అడిగిన వారికి లేదనకుండా ఇస్తాను, ఇప్పుడు ఏమన్నాడు, అడిగిన తర్వాత నేను ఇవ్వను అన్నాడు. నేను ఇవ్వలేను అలా, నేను ఇవ్వను అన్నాడు. ఆ తర్వాత ఆ బ్రాహ్మణ వేషధారి అంటే ఎన్నో రకాల ఆశ చూపించినా అతనేమన్నాడు, దేవేంద్రుడు ఏమంటున్నాడంటే, దేనిని స్వీకరించడానికి అంగీకరించాల, నాకేమీ అక్కర్లేదయ్యా, నాకు కవచ కుండలాలు మాత్రమే కావాలి. అప్పుడు అన్నాడు కర్ణుడు నవ్వుతూ, ఓ బ్రాహ్మణోత్తమ, ఈ కవచం నాకు పుట్టుకతోనే శరీరం నుంచి వచ్చింది, నాకు శరీరంతో పాటుగానే వచ్చేసింది, ఈ కుండలాలేమో అమృతమయాలు, వీటి వల్ల ఈ జగత్తులో నేను ఎవరి చేత కూడా చంపబడను, కాబట్టి నేను వీటిని విడిచిపెట్టి ఉండలేను. నీవు నిష్కంటకమైనటువంటి ఈ విశాలమైనటువంటి రాజ్యాన్ని నా నుంచి తీసుకో అని అది యుక్తంగా ఉంటుంది, బాగా ఉంటుంది, ఇదేం చేసుకుంటావు అనవసరంగా, రాజ్యం ఇస్తాను తీసుకో, నేను ఈ కవచ కుండలాలు కనుక కోల్పోతే శత్రువులు నా మీదకి తేలిగ్గా వస్తారు, నాకు మరణం తప్పదు అన్నాడు. కనుక వీటికి బదులుగా ఏదైనా కోరుకో అన్నాడు. అయినప్పటికీ ఆ కపట బ్రాహ్మణుడు అది తప్ప మరి వేటిని కూడా కోరల. ఇది ఇంతవరకు జరిగినటువంటి కథ, అంటే మహాభారతంలో ఉన్న కథ చెప్పాం. ఇప్పుడు మనం విశ్లేషణ చేయాలి. అడిగిన వారికి లేదనకుండా ఇవ్వటం నా వ్రతం అన్నాడు కర్ణుడు. ఈ విషయాన్ని సూర్యుడు కూడా చెప్పాడు, తాను చెప్పాడు. అంతేకాదు, శ్రేష్ఠ బ్రాహ్మణులు కనుక యాచిస్తే నా ప్రాణాలైనా ఇస్తా అన్నాడు. అంతేకాదు, ఇంద్రుడే వచ్చి కనుక యాచిస్తే తప్పకుండా నా కవచ కుండలాలు ఇస్తా అన్నాడు. ఇవన్నీ అక్కడ జరిగిన మాటలు. కానీ ఇప్పుడు జరిగింది ఏమిటి, ఇంద్రుడు భిక్షాందేహి అనగానే ఏం కావాలో కోరుకో అన్నాడు కర్ణుడు. దానికి ఇంద్రుడు, నీవు సత్యవ్రతుడు అయితే నీ కవచ కుండలాలను కోసి ఇవ్వు అన్నాడు. దానికి కర్ణుడు, ఈ కవచ కుండలాలు మాత్రం నేను ఇవ్వను అన్నాడు. ఇదేనా అడిగిన వారికి లేదనకుండా ఇవ్వటం అంటే, ఇదేనా సత్యవ్రతం అంటే, నేను ఇంద్రుడికి కవచ కుండలాలు ఇస్తాను అని సూర్యుడితో పలికి ఇప్పుడు నేను వీటిని ఇవ్వను అని అంటున్నాడు. ఇది సత్యవ్రత పాలన, అంటే అబద్ధం ఆడకుండా ఉండటమా. పైగా ఈ కవచకుండలాలు అమృతమయాలు, ఇవి ఉంటే నన్ను ఎవరూ చంపలేరు, ఇవి పోతే మృత్యు వస్తుంది అన్నాడు. అంటే ఇవి పోతే నేను చనిపోతాను కాబట్టి నేను ఇవ్వను అన్నాడు. మరి ఇందాకేమన్నాడు, శ్రేష్ఠ బ్రాహ్మణులు యాచిస్తే ప్రాణాలైనా ఇస్తా, ఈ కవచకుండలాలు నాకు లెక్క అన్నాడు. ఇప్పుడేమో నా ప్రాణాలు పోతాయి గనక ఈ కవచకుండలాలు నేను ఇవ్వనన్నాడు. వాళ్ళు కోరితే నా ప్రాణాలైనా ఇస్తా, నాకు ఈ కవచకుండలాలు లెక్క ఇసిన అవతల బారేస్తా అన్నాడు. ఇప్పుడు అమ్మో నా ప్రాణాలు పోతాయి నేను వీటిని ఇవ్వను అంటున్నాడు. అంటే ఇప్పుడు కవచకుండలాల కన్నా ప్రాణాలు చాలా ప్రధానమైనటువంటి, అంటే ప్రాణాలు రక్షించుకోవటమే ఇప్పుడు కర్ణుడికి కావాలి. అంటే కవచకుండలాలు ఇవ్వటానికి సిద్ధంగానే ప్రాణాలు పోతే మాత్రం ఒప్పుకోడు, ప్రాణం పోకుండా ఉండాల. ఇంకేమన్నాడు సూర్యుడితోటి, నేను అసత్యానికి భయపడినట్టు మృత్యువుకు కూడా భయపడను అన్నాడు. ఇప్పుడు అసత్యానికి మాత్రం ఏమాత్రం భయపడటం లేదు, మృత్యువుకు భయపడుతున్నాడు. అక్కడేమన్నాడు, అసత్యానికి భయపడినట్టుగా మృత్యువుకు కూడా భయపడను అన్నాడు. ఇప్పుడేమో అసత్యానికి మాత్రం ఏం భయం లేకుండా చక్కగా అబద్ధం ఆడుతున్నాడు, మృత్యువుకు మాత్రం భయపడుతున్నాడు. అమ్మో ఇవతే నా ప్రాణం పోద్ది అందుకని నేను ఇవ్వనన్నాడు. ఇంతకు కర్ణుడు కవచకుండలాలు ఇవ్వకపోవటానికి కారణం ఏమిటి, వాటిని ఇస్తే తనకు ప్రాణం పోతుంది కనుక, అంటే తనకు అంతగా ఉపయోగం లేనటువంటి వాటినే ఇవ్వాలి. అంటే తనకి ప్రాణం పోకుండా తనకి పెద్దగా ఉపయోగం లేకపోతే వాటిని ఇద్దాం అనుకున్నాడు కర్ణుడు. ఎందుకంటే ఇది గొప్ప దానశీలత అన్నమాట. కొడుకు తండ్రితో అన్నాడు, నాన్న నాన్న గుమ్మడికాయ కుళ్ళిపోయింది అన్నాడు. సరే మనకు బర్రెకు వేయరా, మన బర్రెకు వేయరా తింటుంది అన్నాడు. వేసాను నాన్న తినలేదన్నాడు. అయితే మన బ్రాహ్మణి పిలిచి దానం ఇచ్చేసేయి అన్నాడు. ఇలాంటిదా కర్ణుడి యొక్క దానం, అంటే మనకి పనికి రాకపోతేనే ఇద్దాం, మనకి పనికి వస్తే మాత్రం ఇవ్వకూడదు, మన ప్రాణం పోతుంది. అమ్మో అది ఉంటేనే ప్రాణం నిలబడుద్ది, లేకపోతే పోతుంది, అందుకని ఇవ్వటానికి వీలు. అయితే ఒకటి ఏమంటే ప్రాణం పోయే దానం ఇవ్వాలనా అని మీరు అడగచ్చు, కానీ ఆయన అన్నమాట ప్రాణం కూడా నేను లెక్క చేయను, నాకు ఈ కవచకుండాలు లెక్క, నేను అసత్యానికి భయపడతాను కానీ ప్రాణాలకు భయపడేవాడిని కాదు అని బడాయిలు పోయాడు కాబట్టి అందుకని ఇక్కడ చెప్తా ఉన్నాను. కాబట్టి ఏమైనా సరే, ఏమి కోరినా సరే కాదనకుండా ఇచ్చేటువంటి వ్రతం కర్ణుడిదట. ఇదేనా కాదనకుండా ఇచ్చేది, ముందు నేను ఇవ్వలేను అన్నాడు. ఇక తర్వాత ఏం జరిగిందో మనం మళ్ళీ గ్రంథంలోకి రావాలి. ఇంతవరకు జరిగినటువంటి దాని యొక్క విశ్లేషణ, ఏమేమి కర్ణుడు సూర్యుడితో అన్నాడో ఆ మాటలకి వ్యతిరేకంగా ఇక్కడ ఇంద్రుడితోటి ఏం మాట్లాడాడు, ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఇక మళ్ళీ గ్రంథంలోకి వెళ్ళాలి, అక్కడి నుంచి ఏం జరిగింది, ఇప్పటి వరకు నేను ఇవ్వలేను నేను ఇవ్వను అన్నాడు, తర్వాత ఏం జరిగింది అనేది మనం రేపు తెలుసుకుందాం.
గురుగారు మాట్లాడే వాళ్ళకి అవకాశం ఉంటుందా? కళ్యాణి గారు వీడియో ఆన్ చేసుకుంటారు.
నిన్న జరిగినటువంటి ఈ గురు పౌర్ణమి కార్యక్రమం ఇక్కడ లైవ్ లో వేయటం జరిగింది. డైరెక్ట్ గా వచ్చినటువంటి వాళ్ళు గుంటూరు నుంచి శ్రీహరిరావు గారు, అలాగనే నరసరావుపేట నుంచి పులిపాటి కృష్ణవేణి గారు వచ్చారు. వాళ్ళు కూడా ఏదైనా డైరెక్ట్ గా ఇక్కడ చూశారు కాబట్టి ఏదైనా మాట్లాడాలని అనిపిస్తే వాళ్ళు మాట్లాడవచ్చు, అలాగనే లైవ్ లో చూసినటువంటి వాళ్ళు కూడా మాట్లాడవచ్చు. దానితో పాటుగా మొన్న మాట్లాడాలనుకున్నటువంటి వాళ్ళు ఏదైతే మీరు ప్రిపేర్ అయ్యారో దాన్ని కూడా మాట్లాడవచ్చు. ఒకవేళ ఈరోజు టైం చాలకపోతే మళ్ళీ రేపు కూడా ఈ కార్యక్రమం ప్రారంభిద్దాం.
కళ్యాణి గారు మాట్లాడచ్చు.
డిసేబుల్ చేస్తానని
చెప్పి ఓకే అన్నప్పుడు
లేదు
2 మినిట్స్ తీసుకోండి. ఓకే ఓకే అన్మ్యూట్ చేసుకోండి. వినపడుతుందండి, వినపడుతుంది, క్లియర్ గా ఉంది.
హోస్ట్ డిసేబుల్ పార్టిసిపెంట్ స్క్రీన్ షేరింగ్ అనే వస్తుందండి. నేను స్క్రీన్
స్క్రీన్ షేర్ చేస్తారా? ఓ ఓకే, ఇప్పుడు షేర్ చేయండి, ఇప్పుడు షేర్ చేయొచ్చు.
నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మగారు, మీ పాద పద్మాలకి నమస్కారం. నేను ఇవాళ ఎంచుకున్న సబ్జెక్టు గురు పరంపర. ఆత్మజ్ఞానం అనేది సనాతన కాలం నుండి గురువుల ద్వారా శిష్యులకు అందించడం జరుగుతూ వస్తుంది. ఇలా ఆత్మజ్ఞానం గురువుల నుండి శిష్యులకు అందే సాంప్రదాయాన్ని గురు పరంపర అంటారు. గురు పీఠానికి మూల పీఠము ఈశ్వరుడు. ఈ జ్ఞానము ఈశ్వరు నుంచి నారాయణునికి బోధించారు. నారాయణ నుండి ఈ విద్య బ్రహ్మకి, బ్రహ్మ నుండి వశిష్ఠుడికి, వశిష్ఠుడి నుండి శక్తి మహర్షికి, శక్తి మహర్షి నుండి పరాశరుడికి, పరాశరుడి నుండి వ్యాసభగవానుకి, వ్యాసభగవానుడి నుండి సుఖమహర్షికి, సుఖమహర్షి నుండి గౌడపాదుల వారికి, గౌడపాదుల వారి నుండి గోవింద భగవత్పాదుల వారికి, గోవింద భగవత్పాదుల వారి నుండి శంకర భగవత్పాదుల వారికి, శంకర భగవత్పాదుల వారు తమ శిష్యులైన పద్మపాదాచార్యులకు, తోటకాచార్యులకు, సురేశ్వరాచార్యులకు, హస్తామలకుడికి ఈ జ్ఞానాన్ని అందించడం జరిగింది. ఈ విధంగా ఈ జ్ఞానాన్ని తమ శిష్యుల ద్వారా దేశం నలుమూలలా వ్యాపింపజేశారు. ఈ నాలుగు దిక్కులలో 4 ఆమ్నాయ పీఠాలు స్థాపించారు. ఈ పీఠాలు ఒక్కొక్కటిగా ఉత్తరం వైపున బద్రి క్షేత్రంలో జ్యోతిర్మఠాన్ని స్థాపించారు. దీనికి అధిపతిగా తోటకాచార్యుణ్ణి నిర్మించారు. ఈ పీఠము అథర్వణ వేదానికి సంబంధించింది. ఇక్కడ మహావాక్యము అయమాత్మ బ్రహ్మ. దక్షిణం వైపున శృంగేరిలో శారదా మఠాన్ని స్థాపించారు. దీనికి అధిపతిగా సురేశ్వరాచార్యుణ్ణి నిర్మించారు. ఈ పీఠము యజుర్వేదానికి సంబంధించింది. ఇక్కడ మహావాక్యము అహం బ్రహ్మాస్మి. తూర్పు వైపున పూరి క్షేత్రంలో గోవర్ధన మఠాన్ని స్థాపించారు. దీనికి అధిపతిగా హస్తామల్లకుణ్ణి నిర్మించారు. ఈ పీఠము ఋగ్వేదానికి సంబంధించింది. ఇక్కడ మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ. ఇక పడమర వైపున ద్వారకలో కాళికా మఠాన్ని స్థాపించారు. దీనికి అధిపతిగా పద్మపాదాచార్యులను నిర్మించారు. ఈ మఠము సామవేదానికి సంబంధించింది. ఇక్కడ మహావాక్యము తత్వమసి. ఈ విధంగా గురు పరంపర అనేది ఆనాటి కాలం నుండి ఈనాటి వరకు కూడా అలా కొనసాగుతూనే ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గురు శిష్యుల పరంపర ద్వారా మనం ఆత్మజ్ఞానాన్ని పొంది, మనుషులైన వాళ్ళందరూ ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందాలనేదే దీని ముఖ్య ఉద్దేశము. ఓకే అండి, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి. థ్యాంక్ యూ.
బాగుంది ప్రజెంటేషన్.
ఓకే, నెక్స్ట్ మీరు స్టాప్ చేయండి. ఓకే, మోహన్ గారు, మోహన్ గారు అన్మ్యూట్ చేసుకోవచ్చండి.
ఓం శ్రీ గురుభ్యో నమః. గురుదేవులకి నమస్కారములు. ఈ 4-5 రోజులు నేను ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా గురుస్వరూపమే చూస్తున్నాను. గురువు గురువు అని వింటూనే ఉన్నాను. అలాగ ఒకనాడు ఆ శనివారం నాడు అలాగ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే విగ్రహం చూసిన తర్వాత ఆయన నా మనసులో దూరి వచ్చావా, ఏమైంది, ఎలాగున్నావు అని అడిగి దాని తర్వాత నువ్వు నీకు తెలిసిన నా పేరు మార్చుకున్నాను, వెంకటాచలపతి కాదు, వెంకటాకి కొంచెం అవ్యక్తంగా ఉంచాను చలపతి. ఆ చలపతికి మళ్ళీ రావు యాడ్ చేసి చలపతి రావు, ఆయనే ఇప్పుడు నీకు గురువు, ఆయన రూపంలోనే నీకు ప్రతిరోజు భగవద్గీత అందిస్తున్నాను. నువ్వు 1-2 శ్లోకాలు చెప్పి గుచ్చి గుచ్చి నీతో చెప్పి నీకు నీ దేనికి అందినట్టుగా చూస్తున్నాను. అలాగా అలాగనుకోని నువ్వు అక్కడే ఉండు, ఈ కరోనా వ్యాధి గాల్లోనే ఉంది, గాల్లో తెరక్కు, అక్కడే ఉండు, నీ రూమ్లోనే గురువుకి నీ కళ్ళెదుట చూసుకొని ఉండు అన్నారు. అది ఇది. దాని తర్వాత నిన్న ఈ అందరు చెప్పినవన్నీ చాలా చక్కగా ఉంటున్నాను. నిన్న మాట్లాడిన మెహర్ ప్రవీణ్ మాత్రం నాకు మనసుకు చాలా గుర్తుకున్నాడు. వాడు గురు శిష్యుల అనుబంధం గురించి చాలా బాగా విశ్లేషించి చెప్పారు. నేను అదే దానికి ఇప్పుడు కొంచెం దీర్ఘంగా కొంచెం పొడిగించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇది సుమారు 1000 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే వీడి కలి పురుషుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఈ భూలోకంలో ఎక్కడ ఉండగలుస్తాను, అందరూ ధర్మ ద్వాపర యుగం ఎండ్ అయింది, అందరూ ధర్మానికి ఇంకా వదలడం లేదు, నువ్వు ఎక్కడ, నాకు ఈ చెడ్డవాడంటే చాలా ఇష్టం, ధర్మ యుద్ధం అంటే చాలా ఇష్టం, విద్యుం దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర ఇష్టం, అందుకే నేను అక్కడికి పోవడానికి నాకు దారి లేదు అంటే బ్రహ్మ అంటారు, కలి నువ్వు నీకు ఎక్కడైతే కామిని కాంచనాలు ఉంటాదో, నమ్మక ద్రోహులు ఉంటారో, మద్యం జోదం నాడిన వాళ్ళ దగ్గర అక్కడ నువ్వు విచ్చలవిడిగా తిరుగు, కానీ గురు సాన్నిధ్యం దగ్గరికి చాలా మైళ్ళ దూరంలో ఉండు, ఆయన శిష్యులకు కూడా చాలా చాలా దూరంగా ఉండు, ఎందుకంటే గురువు సర్వదేవతా స్వరూపుడు, ఒక్కొక్క మారు ఆయన బ్రహ్మ విష్ణువుని కూడా మించినవాడు, నాకన్నా మించినవాడు, శివుడికన్నా మించినవాడు అంటే కలి పురుషుడు అంటాడు. ఏంటి సార్ ఇలా చెప్తున్నారు, నాకు అర్థం అవడం లేదు అంటే నువ్వు నీకు స్టోరీ చెప్తాను విను అన్నాడు. అంటే పూర్వం గోదావరి తీరంలోని అంగీరస మహర్షి ఆశ్రమంలోని వేదధర్ముడని ఒక మహాముని గురువు ఉండేవాడు, ఆయనకి వేల కొలది శిష్యుడు. అయితే ఒకనాడు వేదధర్ముడికి ఇందరు ఉన్నారు కదా వీళ్ళని ఎవడు ఉత్కృష్టమైన మెయిన్ సర్టిఫికేట్ పొందడానికి ఎవడికి ఏ శిష్యుడికి ఇవ్వాలి అనుకొని ఆయన ఏం చేస్తాడు, అందరికీ పిలుస్తాడు శిష్యులందరికీ, ఓ శిష్యులారా నాకు నాది పూర్వంలో ఇంకా ప్రారంభంలో పాపాలు ఉన్నది, ఆ పాపాలు ఇంకా తేలలేదు, తపస్సులో కొంచెం తగ్గించాను, కానీ దానికి అనుభవంగానే చేస్తే కానీ నాకు మోక్షం దొరకదు, అందుకు నేను ఈ కాశీపట్నం వెళ్ళి అక్కడ పెద్ద రోగంతో కుంటితనంతో గుడ్డితనంతో పుట్టాను, అక్కడ మీరులో ఎవరన్నా వచ్చి నాకు సేవ చేయగలుస్తారన్నట్టు. అంటే ఈ శిష్యులందరూ కొందరు అమ్మో ఈ గురువు ఏం చప్పిస్తాడు అనుకొని, లేదు సార్ మేము అంత తప్పు ఉంటాడు మళ్ళా మౌనంగా ఉంది, కానీ దానిలో దీపకుడు అనేవాడు వచ్చి, స్వామి మీరేం బాధపడకండి, మీ రోగాలంతా నాకు ఇచ్చింది, నేను తీసుకుంటాను, మీరు సుఖంగా ఉండండి అంటాడు. అయినా ఆయన ఒప్పుకోరు, అంటే నువ్వు నాది పట్టుకుంటే మళ్ళీ నేను మళ్ళీ పుట్టి మళ్ళీ ఇవన్నీ చేయాలి అంటే అప్పుడు అయితే ఏం చేయాలి, నేను సేవ రోగి కంటే సేవ చేసిన వాడికే కష్టాలు ఎక్కువ, నువ్వు నాకు సేవ చేయగలుస్తావు అని అంటే నేను సరే సార్ నేను సేవ చేస్తానండి. అయితే అప్పుడే మళ్ళీ వేదధర్ముడు గురువు కాశీ మణికర్ణిక ఘాట్కి వెళ్ళి అక్కడ స్నానం చేసి విశ్వనాథుడిని పూజించి ఆయన సృష్టించుకుంటాడు, కుంటిగా మళ్ళీ గుడ్డి మళ్ళీ పెద్ద రోగం అంటే కుష్ఠవ్యాధి ఏమంటారు కదా, దాంతోనే ఒళ్ళంతా పురుగులు పడి చీని రక్తం కాది దుర్గంధానికి మించిన దుర్గంధంలోనే ఉంటాడు. ఈయన ఆయన దీపకుడు నిర్మిస్తాడు కదా కుటీరంలో, నా కుటీరంలోనే పడి ఉంటాడు, అయితే ఈయన సేవ చేస్తూనే ఉంటాడు ఆ దీపకుడు చేస్తే దానికి ఆ కాశీపట్నంలో విశ్వనాథుడు విశ్వేశ్వరుడు అక్కడ చూసి ఏమిట్రా వీడు ఇంత సేవ చేస్తున్నాడు గురువుకి అనుకొని తల డిగిపోయి వచ్చి దీపడికి వచ్చి దీపక నీకేం కావాలో అడుగు నేను ఇస్తానంట. అంటే నాకు మీ వరం కోరాలంటే నేను గురువుకి వెళ్ళి అడగాల, మా గురువు ఏమైంది నాకు అంటే సరే పోయి రా అన్నాడు. అంతలోనే శివుడు కూడా అక్కడ దేవతా మండలి ఆ విష్ణు దగ్గరికి వెళ్ళి ఏంటి ఇటువంటి భక్తికి నేను ఎక్కడ చూడలేదు, దీనికి ఏం ఉపాయం ఎటు ఉందా అంటే నేను సరే విష్ణు అంటాడు నేనే వెళ్తాను అడుగుతాను ఆ దీపకుడు కనుక.
మోహన్ గారు
సరే సార్
అంటే టైం ఎక్కువ తీసుకుంటే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వలేమంటే
అలాగైతే అప్పుడు ఇవన్నీ గురువు నేను విష్ణు అంటాడు, గురువు నేను ఒకటినే, గురువు ఇచ్చిందే నేను కూడా ఇవ్వగలుస్తా అంటే అది కాదు నేను గురువు దగ్గరికి వెళ్తానంటే, అంటే గురువు దగ్గరికి వెళ్ళి వస్తే గురువుకి అడుగుతాడు స్వామి మీ రోగం తీర్చడానికి అడుగుతాను అనుకో, అంటే వద్దు వద్దు నువ్వు అడిగితే దానివల్ల ఫలితం లేదంటే అప్పుడు వెళ్ళి చెప్తారు నేను నా గురువు అంగీకరించడం లేదు. దీనివల్ల మనకి తెలిసింది ఏంటంటే గురువు శివుడు మనం చెప్పినట్టు గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరు అంటే వాళ్ళు ప్యారలల్ చేశారు. అప్పుడు ఆ గురువు సంతోషించి మళ్ళీ అవన్నీ కల్పించినవంతా తీసుకొని మళ్ళీ సద్భావనకు వెళ్ళి అన్ని వాడికి అన్ని నిష్టలు అన్ని ఏం కావాలంటే అది చచ్చిన తర్వాత కూడా మోక్షం అన్ని ప్రసాదం. అంటే దీనివల్ల చెప్పింది ఏం గురు శిష్య బంధంలోని గురువు కూడా శిష్యులకి చాలా పరీక్షలు పెడతాడు. అలాగే 36 స్టోరీస్ ఉన్నది ఇప్పుడు జనకుడు అష్టావక్ర ముని లేకపోతే దౌమ్యుడు వాడి శిష్యత్రయం వీళ్ళందరికీ ఉంది. ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఇంతటితో నేను స్టాప్ చేస్తాను.
ఆశారాజా గారు అన్మ్యూట్ చేసుకోవచ్చండి. చెప్తున్నా.
చెప్పండి.
హలో.
చెప్పండి.
హలో.
నమస్కారం
గురుగారు.
వినిపిస్తుందండి.
నేను జ్యోతి బళ్ళార్ నుంచి మాట్లాడుతున్నానండి.
చెప్పండి.
అండ్ అమ్మగారు కూడా నమస్కారం.
నమస్కారం గురుగారు.
గురు పరంపర అవి ఏమి చెప్పదలుచుకోలేదండి. మేము ఈ లైన్ లోకి ఎట్లా దిగాము అది మాత్రమే చెప్పాలనుకుంటున్నాము. ఎక్కడి నుంచో ఎప్పటి నుంచో భగవద్గీత వింటున్నాం గానీ ఎప్పుడు మాకు ఎక్కలేదండి, ఇట్లా ఎప్పుడు ఎక్కల, అసలు ఇంత క్లారిటీగా మాకు ఎప్పుడు లేదు. ఎన్నిసార్లు ట్రై వింటున్నాము, ఇక్కడ బళ్ళారికి వచ్చి దాదాపు 25 ఇయర్స్ అయింది కానీ ఎప్పుడు ఇట్లా లేదు. అదే చెప్పాలనుకుంటున్నాం. ఎన్ని రోజుల నుంచో ట్రై చేస్తుంటున్నాం మేము, కానీ ఇప్పుడు మా కరెక్ట్ గా గురువు దొరకటం, మేము ఎంతో అప్పటి నుంచి ట్రై చేయబట్టి ఇప్పుడు మాకు అది వచ్చిందని మేము నమ్ముతున్నామండి. అన్ని క్లారిటీగా అర్థమవుతున్నాయి, ధ్యానం చేయగలుగుతున్నాము.
చెప్పే ఎగ్జాంపుల్స్ కూడా గురువు గారు మీరు చెప్పే ఎగ్జాంపుల్స్ గారు, ఒక పక్క కాలం సర్పం లాగా తాటేస్తుంది కానీ కప్పలాగా పక్క పొరు అది నిమిషానికి గుర్తొస్తుంది గురుగారు. అలా శిష్యుడు తను ఎలాగైతే సీడ్ తన ఉనికిని కోల్పోతుందో అలాగా గురువుకు తన అంకితం కావాలా అనే భావం కూడా మీరు చెప్పారు. కొన్ని అటువంటి ఎగ్జాంపుల్స్ అలానే హత్తుకుపోతాయి గురువు గారు మీరు చెప్పేటివన్నీ. అసలు ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఒక్కొక్క ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ రోజు మననం చేసుకున్నా చాలు గురువు గారు, ఎంతో మార్పు వస్తా ఉంది మాలో.
మేము ఎన్ని రోజుల నుంచో ట్రై చేస్తున్నాం గురుగారు, మేము ఎన్ని రోజుల నుంచో ఇట్లా వినాలా అని ఎన్ని రోజుల నుంచో మేము ఎప్పటి నుంచో తెలుసు మీరు, కానీ మాకు అది మాకు దొరకలేదు కదా.
భావిస్తున్నాం గురువు గారు అసలు
ఎంత నాటుకుపోయిందంటే భగవద్గీత కానీ ఈశావాస ఉపనిషత్ కానీ ఎన్ని స్పీచ్లు విన్నామో కానీ ఇట్లా ఎప్పుడు మాకు రాలేదు గురువు గారు. అసలు మేము ఎంత పుణ్యం చేసి కానీ అందరికి చెప్పేది ఒక్కటే, నిరంతరం కృషి చేస్తా ఉంటే ఇట్లా గురువుగారు దొరుకుతారు ఎవరైనా సరే. మన మా జీవిత సార్థకం అయిపోయింది. నేను ప్రతి అధ్యాయానికి అనుకుంటాను అన్ని తెలిసిపోయినా ఇంకా ఇప్పుడు ఏమైనా పర్వాలేదు అని అనిపిస్తుంది, కానీ ఇంకా మన నెక్స్ట్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొకసారి
తాలంకి లక్ష్మీనారాయణ గారు.
సద్గురువు పరమ గురు అయిన శ్రీ దేవశక్తి చిరపతి గారి పాదవత్వాలకు, మాతాజీ గారి పాదవత్వాలకు నమస్కారం. నేను గురువు గురించి చెప్పదలుచుకున్నాను. గురువు అంటే అజ్ఞానం అనే అంధకారంలో పోగొట్టి వాడు గురువు. సంస్కృతంలో గు అంటే అజ్ఞానం అనే చీకటి అంధకారం, గురువు అంటే జ్ఞానం అనే గురువు. అజ్ఞానం అనగా జ్ఞానం లేకపోవడమే అజ్ఞానం. ఆత్మ అతడే అని తెలుసుకోలేకపోవడము అజ్ఞానం చూపిస్తుంది. గురువు అజ్ఞానమైన చిరుని రాష్ట్రం వేసే బ్రహ్మ గురువు. గురువు మాయను దాటించే జ్ఞానాన్ని అందించేవాడు. ఈ తపనను తీర్చి మనలో పరిపూర్ణమైన జ్ఞానాన్ని చావు పుట్టుకలైన విజ్ఞానం ఉపాయం తెలియజెప్పి ఆ మార్గంలో మనల్ని ముందుకు నడిపేవాడు గురువు. ఆచార్యవాన్ తెలుసుకో వేద, ఆచార్య గురుడే ఆత్మతత్వాన్ని తెలుసుకోగలడు. అంటే గురువు లేని వానికి ఆత్మదర్శనం లేదు, మోక్షం లేదు. ముందకొకటిలో తత్ విజ్ఞానార్థం సగురుదే సగురుమే ద్వామి గచ్చే సమిత్పాని స్తోత్రియం బ్రహ్మనిష్టం. కనుక ఆత్యంతిక దుఃఖ నివృత్తి స్వస్థ ఆనంద ప్రాప్తిని కొంచెం సాధకుడు ఎవరైనా సరే ఆత్మజ్ఞాన కొరకు సమితలు అనగా వినయ విధేయతలు నిష్కామ కర్మయోగం సంపూర్ణ శరణాగతి అను సమిత చేత పట్టుకుని స్తోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు కరుణాసరుడైన సద్గురుని ఆశ్రయించవలసినది. మన లక్ష్యం మోక్షం అని తపనతో మనం సద్గురులను మహాత్ములను దర్శించినప్పుడు అతనిలో మనకి ఏదో దివ్య ప్రకాశం కనపడుతుంది. ఆ మహాత్ముల సన్నిధిలో మనకు అనుకోకుండా మన మనసులో అడ్డంలు ఆందోళనలు తొలగిపోయి మన ప్రజల్లో ఏర్పడి అప్రయత్నంగా మనకు అతడే గురువు అని మనకు అనిపిస్తుంది. అతడే మన సద్గురువు. గురువుని ఏ ఆదేశం ఇచ్చినా అది మన శ్రేయస్సుకే అనుకోవాలి. అచంచల విశ్వాసం, ప్రగాఢ విశ్వాసం, మొక్కవో నమ్మకం మనం గురువు గారి వద్ద ఉండాలి. గురువు గారు ఒక నిశ్చయించుకున్న తర్వాత మరియు ఆ గురువు మనం వదిలిపెట్టకూడదు. ఆ గురువు యొక్క శిష్యుని స్వీకరించాలి. గురువు బ్రహ్మ విష్ణు శివస్వరూపం. గురువు సామవేశంలో ఉన్న మహావాక్యం తత్వమసి తత్ ఆ పరమాత్మ త్వం నీవు అసి అయి ఉన్నావు అనే ఉపదేశ వాక్యం నుండి మనల్ని యజుర్వేదంలోని అహం బ్రహ్మాస్మి అహం నీవు బ్రహ్మ పరమాత్మ అయి ఉన్నావు అనే అనుభవ వాక్యములకు తీసుకొని పోవాడు గురువు. మనకు ఉపాసనా మార్గం చూపించు వాడు. మనం మన యొక్క తీవ్ర సాధన మన యొక్క సాధన బట్టే మన మోక్షానికి దగ్గర అవుతుంటాం. ధన్యవాదాలు స్వామి.
ముల్లంగి వసుంధర గారు.
నమస్కారం గురువు గారు, అమ్మగారికి నా హృదయపూర్వక ప్రణామములు, మరియు జూమ్ లో పాల్గొంటున్నటువంటి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ప్రణామములు. బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాధిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఈరోజు గురువు గారు అక్షరమాల స్తుతి ద్వారా గురువు యొక్క విశేషతను తెలుపుతున్నాను. గురువు గారు అంటే మన తెలుగులో ఉన్నటువంటి ఆ నుంచి బండిరా వరకు ఉన్నటువంటిది ఒక్కొక్క పదంలో గురువు యొక్క విశేషతను తెలుపుతున్నాను. అద్వైత ఆమె ఆ అనే అక్షరానికి అద్వైతమూర్తి గురువు, ఆనంద స్ఫూర్తి గురువు, ఇలా దైవం గురువు, ఈశ్వర రూపం గురువు, ఉద్ధరించువాడు గురువు, ఊర్ధ్వముఖుడు గురువు, రుజువర్తనుడు గురువు, రుణము లేనివాడు గురువు, ఏమీ లేదని చెప్పువాడు గురువు, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ గురువు, ఐశ్వర్య ప్రదాత గురువు, ఒక్కటే ఉన్నది అని చెప్పువాడు గురువు, ఓంకార రూపం గురువు, ఔదార్య మేరువు గురువు, అందరూ సేవించేది గురువు, అహంకార రహితుడు గురువు, కళంకము లేనివాడు గురువు, ఖండరహితుడు గురువు, గుణాతీతుడు గురువు, ధనస్వరూపము గురువు, జిజ్ఞాసులకు జ్ఞాన ప్రదాత గురువు, చక్రవర్తి గురువు, ఛత్రము వంటివాడు గురువు, జనన మరణములు లేనివాడు గురువు, జరుల వలె బోధించువాడు గురువు, జ్ఞాన స్వరూపము గురువు, నిష్కపటుడు గురువు, నిష్ట కలవాడు గురువు, డంబము లేనివాడు గురువు, జంక డంక మోగించి చెప్పువాడు గురువు, తూష్ణీభావము కలవాడు గురువు, తత్వోపదేశకుడు గురువు, తత్వమసి నిర్దేశకుడు గురువు, దయాస్వరూపము గురువు, దండించి బోధించువాడు గురువు, నా వికారుడు గురువు, పంచేంద్రియాతీతుడు గురువు, ఫలాకాంక్షారహితుడు గురువు, బంధము లేనివాడు గురువు, భయరహితుడు గురువు, మహావాక్య బోధకుడు గురువు, యమము కలవాడు, రాగద్వేషరహితుడు, లవలేశము ద్వేషము లేనివాడు గురువు, వశీకరణ శక్తి కలవాడు గురువు, శమము కలవాడు గురువు, షడ్భావ వికారములు లేనివాడు గురువు, సహనశీలి గురువు, హరిహర రూపుడు గురువు, నిష్కళంకుడు గురువు, క్షరాక్షర విలక్షణుడు గురువు, ఎరుకతో ఉన్నవాడు గురువు. అలాంటి గురువును పొందిన నా జన్మ ఎంతో ధన్యమైంది గురువు గారు. నా మొట్టమొదటి గురువు నేను 10 సంవత్సరాల నుంచి ఈ జ్ఞాన మార్గంలో ఉన్నాను. మా నాన్నగారు గురువు అండి. ఈరోజు ఆయన ఆబ్దికం జరిగింది. ఆయనకు ఈ యొక్క అక్షరమాలను నేను సమర్పించుకుంటున్నాను గురువు గారు మన జూమ్ సెషన్ ద్వారా. ధన్యవాదములు గురువు గారు.
లలిత కుమారి గారు మాట్లాడొచ్చండి. లలిత కుమారి గారు
గురుగారు శతకోటి వందనాలు. గురుగారు వినిపిస్తుందా? గురుగారు గురుగారు నా అనుభవాలు చెప్తాం అనుకుంటున్నాను. మా గురుగారు విజ్ఞాన స్వరూప్ గురుగారు. ఆయన ఇప్పుడు గుంటూరులో ఉంటారండి. నేను ఈ తత్వబోధ క్లాస్ నుంచి ఇక్కడ జూమ్ లో ఇక్కడ ఈ ఇది అటెండ్ అవుతూ ఉన్నానండి. ప్రతిరోజు ఇప్పటికీ ప్రతిరోజు ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వలేదు. ఎప్పుడో ఒక్క రోజు మటుకు ఒక క్లాసు కొంచెం లేటుగా వచ్చానంటే ప్రతిరోజు మిస్ అవ్వకుండా ప్రతిరోజు ఇప్పటికి జరిగిన నేనే జాయిన్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు వింటూనే ఉన్నానండి. తర్వాత నాకు బాగా మనసుకు బాగా ఇదైంది గురుగీత సార్ గురుగారు. ఆ గురువు గీతలో గురువే పరమాత్మ అని చెప్పారు. గురువే పరమాత్మ అని చెప్పిన తర్వాత మాకు ఆ వాక్యమే మాకు బాగా హద్దుకుపోయింది గురువారు. అంతకు ముందంతా రోజు పూజ చేసుకుంటూ ఈరోజు వినాయకుడికి చేయాలి, ఈరోజు సాయిబాబాకి చేయాలి, ఈరోజు శుక్రవారం అమ్మవారికి చేయాలి, ఒకరోజు పూలు తక్కువ అయితే అయ్యో అమ్మవారికి దండ సరిపోలేదు, ఇలా మనసులో ఒక దిగులు, అలా అలా అజ్ఞానంతో మనసులో ఒక దిగులు, అమ్మవారు ఏమన్నా అనుకుంటుందా, ఇట్లా ఇవన్నీ మనసులో పరిపరి విధాలు, అయ్యో ఆ మొక్కు మొక్కున్నానే తీర్చలేదే, ఇలా ఏదో మనసులో ఒక రకమైన ఇది. ఈ గురుగీత విన్న తర్వాత అవన్నీ పోయినాయి గురుగారు. గురువే అన్ని అనేసి రోజు అంతా పరమాత్మే కదా, నువ్వు దీనికి పెట్టినా దానికి పెట్టినా పురుగు ఏదికి పెట్టినా రూపాలు వేరు, పరమాత్మ అంతా ఒకటే కదా అనేది మాకు ప్రతి క్షణం అండి. ప్రతి క్షణం ఏ డౌట్ వచ్చినా పక్క రోజు క్లాస్లో వింటే, ఇదే క్లాస్ పక్క రోజులో వింటే ఆ డౌట్ తీరిపోతుంది. అలా మీరు మాకు పక్క నుండి నడిపిస్తున్నారు గురుగారు. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను, లలిత కుమార్.
భాగ్యరేఖ గారు
నమస్కారం. గురువు గారు నేను గురువు గురించి పాట ఒకటి పాడతాను, కానీ ఈ పాట నేను రచించలేదు, విన్నాను. నాకు ఈ మనసులో ఒక గురువు పట్ల ఉండే భావనలో ఈ పాట ఉన్నందువల్ల అది పాడి మీ చరణాలకు అర్పిస్తున్నాను.
దైవమైన చూపలేడు మంచి గురువుని, మంచి గురువైతే చూపగలడు దేవదేవుని. దైవమైన చూపలేడు మంచి గురువుని, మంచి గురువైతే చూపగలడు దేవదేవుని. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర, గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర యుగంతాల నిదుర నుండి దిగంతాల వెలుగులోకి యుగంతాల నిదుర నుండి దిగంతాల వెలుగులోకి చేయి పట్టి వెన్ను తట్టి చేయి పట్టి వెన్ను తట్టి నడిపించే గురుకుమ వందనాలు చందనాలు వందనాలు చందనాలు సుపరిమళ నందనాలు దైవమైన చూపలేడు మంచి గురువుని మంచి గురువైతే చూపగలడు దేవదేవుని చదువులన్నీ మడలేవు పుస్తకాలలో విద్య దాగి ఉంది మానవుల మస్తకాలలో మేధస్సును తరచి తరచి మదిని పదును పెట్టే మేధస్సును తరచి తరచి మదిని పదును పెట్టే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర వేదాలను శోధించి వాకులలో చిక్కుదీసి వేదాలను శోధించి వాకులలో చిక్కుదీసి యయేవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి వేదాలను శోధించి వాకులలో చిక్కుదీసి నాదములల సౌందర్యపు సుస్వరాలు మేళవించి సకల శాస్త్ర సారాంశము ఉక్కు పాల రంగరించే గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుదేవో మహేశ్వర
ధన్యవాదాలు గురువు గారు. నేను భాగ్యరేఖ బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను.
దార్లంక లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోవచ్చు. అన్మ్యూట్ చేసుకోవచ్చండి దార్లంక లక్ష్మి గారు మాట్లాడచ్చు. మళ్ళీ అన్మ్యూట్ చేసుకోండి.
నమస్తే గురువు గారు.
చెప్పండి.
గురుగీత అంటే ఏమిటో నాకు తెలియదండి. మీ ద్వారా గురువుని ఎలా ఎన్నుకోవాలో గురుగీత ద్వారా తెలుసుకున్నాను. అందరూ మాయను దాటాలి దాటాలన్నారు. అంటే ఆ మాయ అంటే కూడా ఏమిటో నాకు తెలియదు. అది కూడా మీరు మాయ అంటే గుణాలని చెప్పి ఆ మాయను ఎలా దాటాలో కూడా చెప్పారు. శ్రవణం మననం నేను నిరంతరం చేసుకుంటూ జపం ఒకటే చేసేదాన్ని ఇదివరకు. మీరు మీ ద్వారా విని శ్రవణ మననాలు తెలుసుకున్నాను. అన్యదేవతలు అంటే నేను ఇతర మతస్థులు అనుకునేదాన్ని, కానీ మీ గురు గీత వల్ల తెలుసుకున్న జ్ఞానం వల్ల అన్యదేవతలు ఎవరో తెలుసుకున్నాను. నమస్తే గురువు.
గురు పౌర్ణమి రోజు జరిగిన కార్యక్రమం గురించి కూడా ఎవరైనా మీ అభిప్రాయాలు చెప్పొచ్చండి, మాట్లాడవచ్చు. శ్రీహరరావు గారు కానీ పులిపాటి కృష్ణవేణి గారు కానీ మీ ఇద్దరు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళారు కాబట్టి మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు. సిహెచ్ రామాంజ గారు.
గురువు గారికి అమ్మగారికి నమస్కారం. గురువు గారు మాది వెంకటద్రిపాలెం. శ్రీ రామాంజన్ మాట్లాడుతూ సాక్షాత్ భగవంతుడే చెప్తున్నట్టుగా అట్లనే భావిస్తూ రోజు మాట్లాడే పరమాత్మ అనే భావిస్తూ సాధన చాలా చక్కగా చేసుకుంటున్నాను గురువు గారు. మీ దయ వల్ల జన్ జన్ దేవత కాశీ వర్షం గురిసినట్టుగా భావిస్తున్న గురువు గారు, జ్ఞాన గంగని పానం చేస్తున్న గురువు గారు, ఇదే మొదటిసారి గురువు గారు మాట్లాడడం. ధన్యవాదాలు.
హలో నమస్కారం గురువు గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. నా పేరు సత్యనారాయణ, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ప్రస్తుతం నేను మాట్లాడదలుచుకుంది గురు శిష్య సంబంధం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు గురువు గారు అట్లా ఎలా ఉండాలంటే ఆయన శాస్త్రాన్ని నిష్కర్షగా చెప్పాలి, తర్వాత ఉన్నది ఉన్నట్లుగా శాస్త్రంలో ఉన్నట్టుగా చెప్పాలి, అంతేగాని తనకు తోచినట్లుగా కానీ తనకు తనకే తెలిసినట్టుగా ఉన్నట్టుగా కూడా చెప్పకూడదు. కొంతమంది గురువులు ఈ కాలంలో ఏం చేస్తున్నారంటే, కాళిదాస కవిత్వం కొంత మన పైత్యం కొంత అన్నట్టుగా శాస్త్రాన్ని అపభ్రంశంపాలు చేస్తున్నారు. వాళ్ళే గురువులుగా మహర్షులుగా సద్గురువులుగా వారి పేరు పక్కన తగిలించుకుంటున్నారు. అట్టి గురువులకే సామాన్యులు ఆకర్షింపబడుతున్నారు ఈ కాలంలో. మనం గురువుని ఎంచుకునేప్పుడు దొంగ గురువులు బారి పడకుండా జాగ్రత్త పడాలి. మన చలపతిరావు గురువు గారు లాగా సద్గురువును మనం ఎంచుకునేట్టుగా ఉండాలి. ఇకపోతే శిష్యుడు ఎలా ఉండాలి? ఇంతకుముందు పూర్వకాలంలో గురుకులంలో ఉండేది, గురుకులంలో ఒక బాలుణ్ణి జరిపించారు. ఐదు సంవత్సరాలప్పుడు ఒక బాలుని జరిపించారు ఒక గురువుగారి దగ్గర. అతనితో పాటు ఇంకా నలుగురు ఐదుగురు కూడా చేరారనమాట. ఆ బాలుడు చిన్నతనంలోనే చదువు నేర్పడం గురువుగారు అందరితో పాటుగా చదువు నేర్పుతున్నాడు. నేర్పుతుంటే ఆ బాలుడు అందరికన్నా భిన్నంగా ఏం చెప్పేవాడంటే, గురువుల గారు నాకు బాగా అర్థమైందండి అని చెప్పేవాడు. అట్లాగే ప్రతిరోజు అట్లాగే అర్థమైందని, బాగా బాగా అర్థమైందని ఇట్లా చెప్తూ ఉండేవాడు అన్నమాట. గురువుగారు అనుకున్నారు, అబ్బా ఏమి శిష్యుడు, నాకు మంచి శిష్యుడు దొరికాడు. ఇంతకుముందు కూడా ఎవరు అర్థమైందని చెప్పేవాళ్ళు కాదు, మామూలుగా చెప్పింది చెప్పినట్టుగా వాళ్ళు ఏదో సాధన చేసుకోవటమో బట్టి పడటమో ఏదో చేసి నాకు అప్పగా చెప్పేవాళ్ళు. ఇట్లా అర్థమైందని చెప్పేవాళ్ళు ఎవరు లేరనుకున్నా ఆయన కూడా సంతోషించి, నాకు మంచి శిష్యుడు దొరికాడు, ఈ గురువు ఈ శిష్యుడు వల్ల నాకు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయని అనుకున్నాడు అన్నమాట. సరే ఆ ప్రకారంగా చదువు అంతా నేర్పుకుంటూ ఉంటే ఈ శిష్యుడు కూడా ఏం చేశాడు, ఇంకా చదువు పై చదువులు వచ్చే కొద్దీ బాగా అర్థమైంది గురువు గారు, చాలా బాగా అర్థమైంది గురువు గారు, చాలా చాలా బాగుంది గురువు గారు, మీలాగా ఎవరు చెప్పలేరు గురువు గారు, మీరు దొరకడం నాకు పుణ్యం, పూర్వజన్మ సుఖడం గురువు గారు అని, నా జన్మ ధన్యమైంది గురువు గారు, ఇలా మొదలుపెట్టాడు అనమాట. ఏది పై క్లాసులకు వచ్చే కొద్దీ ఇలా మొదలుపెట్టాడు. సరే ఆ గురువు గారి దగ్గర మొత్తం ఎంతవరకు నేర్పాలో ఆ గురువు గారు అందరికీ నేర్పేసిన తర్వాత, అయ్యో నాయనలారా నా దగ్గర నేర్పాల్సిందంతా నేర్పేయడం, నాకు వచ్చిందంతా, మీరు ఎంతవరకు నేర్చుకున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నా అని చెప్పేసి మిగతా విద్యార్థులని అందరినీ వాళ్ళని ప్రశ్నలు అడుగుతుంటే వాళ్ళందరూ సమాధానం చెప్పారు. గురువుగారు సంతృప్తి పడ్డారు. కానీ ఈయన ప్రియ శిష్యుడు అయిపోయాడు. ఎవరు అంతా అర్థమైంది గురువు గారు, బాగా చెబుతున్నారు గురువు గారు ఇట్లా అన్నవాడు ప్రియ శిష్యుడు అయిపోయాడు అనమాట. ప్రియ శిష్యుడు అయిపోయిన తర్వాత, నాయన నువ్వు రోజు బాగా అర్థమైందని చెబుతున్నావు కదా, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు అంటే దిక్కులు చూడటం మొదలుపెట్టాడు, ఏం చెప్పటం లేదు. సరే స్థాయిని తగ్గించి ఆ పాఠాంశాల్లో స్థాయిని తగ్గించి ఇంకొక ప్రశ్న వేశాడు. కొన్ని దీనికన్నా సమాధానం చెప్పమంటే దానికి సమాధానం చెప్పలేదు. అంటే మనం ఇప్పుడు ఉన్న మనం ఈ భాషలో చెప్పుకోవాలంటే, ఇప్పుడు 1వ ఎక్కం నుంచి 20వ ఎక్కాల దాకా ఆ గురువు గారి దగ్గర కోర్సు ఉందని అనుకుందాం. మనం గురువుగారు 20వ ఎక్కం 19వ ఎక్కం 18వ ఎక్కం చెప్పుకుంటూ వచ్చి 2వ ఎక్కానికి కూడా వచ్చాడు. 2వ ఎక్కం కూడా అబ్బాయి చెప్పలేకపోయాడు అనమాట. దిక్కులు చూస్తున్నాడు, ఏంది నాయన రోజు అర్థమైంది అంటున్నావు, బాగా చెప్తున్నావు అంటున్నావు, నేనేమో నీకు బాగా అర్థమైంది కదా నీ మీద ఇంకా వేరే శ్రద్ధ కూడా తీసుకోలేదు, తతిమ వాళ్ళు అంటే వాళ్ళు చదువుతున్నారు లేదా అని శ్రద్ధ తీసుకున్నాను, నేను నీకు బాగా అర్థమైందని చెప్పేప్పుడు నేను శ్రద్ధ తీసుకోలేదని చెప్తాడు అనమాట. అనేప్పటికి ఇంకా ఈ శిష్యుడు ఏం మాట్లాడలేదన్నమాట. అప్పటికి గురువుగారికి అర్థమైంది, తను చేసిన ఆయన కూడా పొరపాటు చేసినట్టుగా ఆయనకు అర్థమైంది. ఎందుకంటే జ్ఞాని కాబట్టి ఆయన ఏమనుకున్నాడు, ఓహో మిగతా శిష్యుల్ని నాయన మీరేం చదివారా, ఇవాళ ఏం నేర్చుకున్నారు, అది నిన్నటి పాఠం అప్పచెప్పండి, నేను మొన్నటి పాఠం అప్పచెప్పండి, మొదటి నుంచి అప్పచెప్పండి అని ఎక్కడైతే ప్రశ్నలు వేసేవాడు, ఈయన మటుకు బాగా అర్థమైంది అన్నాడు కానీ ఇతని ప్రశ్నలు వేసేవాడు కాదు. అట్లా ఈ శిష్యు యొక్క అర్థమైంది బాగా అర్థమైంది నా పూర్వం జన్మ ఇవే పట్టుకున్నాడు తప్ప అర్థం చేసుకొని సాధన చేయలేదు శిష్యుడు. మనలో కూడా ఏంటంటే మనం శిష్యులుగా ఉన్నప్పుడు గురువు గారికి అర్థమైంది బాగా అర్థమైంది ఇవి చెప్పడం కన్నా మనం సాధన చేసి సాధనలో ఏమైనా ఆటంకాలు వచ్చినాయా లేకపోతే అనుభవాలు వచ్చినాయా అవి గురువు గారికి చెప్పి, ఆటంకాలు వస్తే ఇలా ఆటంకాలు వచ్చినాయి గురువు గారు నాకు దీనికి ఏం చేయాలని అలా చెప్పుకోవడం వలన మీకు ఉపయోగం ఉంటుంది, గురువు గారు చెప్పడానికి ఆయనకి ఉపయోగం ఉంటుంది, వినేవాళ్ళకి 400 మందికి ఉపయోగం ఉంటుంది. అలా కాకుండా అర్థమైంది బాగా అర్థమైంది అంటే ఇవాళ అర్థమైంది, కానీ 1వ అధ్యాయంలో 24వ శ్లోకం చెప్పిన ఆయన అంటే చెప్పగలరా ఎవరన్నా? లేకపోతే 6వ భగవద్గీత ఉంది, 6వ అధ్యాయంలో ఈ శ్లోకం చెప్పు, లేదా గురువు గారు 4-5 శ్లోకాలు ఇవి మంచి ఇంపార్టెంట్ శ్లోకాలు అని చెప్పారు ఇంతకుముందు, అవేమన్నా చెప్పగలరా? అంటే చెప్పగల వాళ్ళు ఉన్నారు ఇప్పుడు, లేరని నేను అంటలేదు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వల్ల ఈ బాగా అర్థమైంది దాని వల్ల టైం వేస్ట్, మిగతా వాళ్ళకి కూడా ఉపయోగం లేదు, గురువు గారికి ఉపయోగం లేదు, వాళ్ళకి ఉపయోగం లేదు. అలా అడగటం కన్నా గురువు గారు తొందరగా ఇంటికి వెళ్ళి హాయిగా తొందరగా ముగించుకొని ఆయన రెస్ట్ తీసుకోవడానికి వీలవుతుంది మనం ఇట్లా టైం వేస్ట్ చేసే కన్నా. ఇట్లా అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ప్రతి వాళ్ళకి సాధన చేయాలి. సాధన చేసి గురువుగారు, ఇప్పుడు మన గురువుగారు జ్ఞాన నిధి, ఆ నిధి అంటే అందరికి తెలిసిందే, మనం ఎంత తీసినా తరగదు ఆ నిధిలోంచి. ఆ నిధిని మనం వాడుకోవాలి తప్ప ఊరికే పొగడ్తలతో కాలక్షేపం చేసి దానివల్ల ఉపయోగం ఎవరికి ఉపయోగం లేదు. వినే ఇంతకుముందు మనకి యూట్యూబ్లో వచ్చేవి ప్రవీణ్ పెట్టేవాడు ఆయన.
సత్యనారాయణ గారు కొంచెం త్వరగా ముగించండి.
అయిపోయింది, ఒక్క నిమిషం అంతే, ఓన్లీ 1 మినిట్. ప్రవీణ్ ఆయన పెట్టేవారు ఏది మంచి ప్రశ్నలు మంచి జవాబులకి ఆయన యూట్యూబ్లో పెట్టేవారు. ఇప్పుడు ఏ చూపు పెట్టడం లేదు, ఏ ప్రశ్న రావట్లేదు, ఏ జవాబు రావట్లేదు. ఎందుకంటే ప్రశ్నలు లేవు, జవాబులు లేవు కదా, అడిగే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. అందుకని అందరినీ ఇప్పుడు మనం ఏంటంటే శ్రోతలుగా ఉండకుండా సాధకులుగా ఉండాలని నా మనవి. ఆ సాధకులుగా గురు శిష్య సంబంధంలో మనం జ్ఞానాన్ని తద్వారా మోక్షప్రాప్తిగా సాధన నేర్చుకొని ముముక్షులుగా కావాలని భగవంతుని కోరుచుకుంటూ గురువు గారిని మనం ఆ నిధి నుంచి అన్నీ తెలుసుకోవాలని నా మనవి. ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించమని
కోరుతాను.
హలో, గురువు గారికి అమ్మగారికి పాద పద్మాలకు నమస్కారము. నా పేరు కృష్ణవేణి, నేను నర్సరావుపేట నుంచి మాట్లాడుతున్నాను. నాకు ఎన్నో జన్మల పూర్వజన్మ సుకృతం వల్లనే నేను అనుకోకుండానే గురు పౌర్ణమి రోజు ముందు రోజు గురువు గారిని అడగటము, ఆయన బస్సులో అయితే అమ్మా ఈ పరిస్థితుల్లో ఇబ్బందిగా ఉంటది అని అంటే లేదు గురువు గారు కారులో వస్తానంటే అలా అయితే సరేనమ్మా అని అన్నారు. అలా ఆయన నా కోరిక మన్నించడం వల్ల ఎలాగో నా అదృష్టం వల్ల వెళ్ళగలిగాను. మన సాధకులందరికీ నేను చెప్పేది ఏంటంటే గురువు గారి ముఖారవిందంలో ఎందుకు తేజస్సు చాలా బాగుంది, ఎందుకో నాకు అలా ఆకర్షించింది. నిజంగా గురువు గారిని జీవితంలో ఒకసారైనా మనం దర్శించుకోవాలి. నిజంగా చిలకలూరిపేట వాస్తవులు ప్రతిరోజు గురుముఖారవిందంలో ఎందుకు జ్ఞానాన్ని అభ్యసించారంటే వాళ్ళు నిజంగా ఎంతో పూర్వజన్మ సుకృతులుగా నాకు అనిపించింది గురువు గారు. ఈ సంవత్సరం గురు పౌర్ణమి సందర్భంగా గురువు గారిని దర్శించటం, గురువు గారి పాద తీర్థం సేవించటం, గురువు గారి చేరకుండా ప్రసాదం తీసుకోవటం, అనుకోకుండా నిన్న ఒక ఫంక్షన్ జరిగి ఆ తీర్థము ప్రసాదము మా బంధువులకు కూడా తీసుకెళ్ళాను. అది కూడా ఒక అదృష్టమే, మేమందరం వినే వాళ్ళందరికీ అలా ఆ తీర్థము ప్రసాదము చేరింది. నాకైతే చాలా అదృష్టంగా భావించాను, నాకు చాలా బాగుందండి గురువు గారు నాకు అవకాశం ఇచ్చినందుకు. మా శిష్యులందరి సమక్షంలో మీకు ఇంకోసారి ధన్యవాదాలు గురువు గారు.
వరాహకృష్ణ చేసే
నమస్కారం గురువు గారు. మగారు నమస్కారం అండి. నేను నా జీవితంలో ఆధ్యాత్మిక సాధన అనేది ఎలా వచ్చింది అనేది చెప్దాం అనుకుంటున్నాను గురువు. మా నాన్నగారు చిన్నప్పుడు ఉపదేశం తీసుకున్నారండి, గురువు గారు వచ్చేవారు అనకాపల్లి నుంచి. ఆయన వచ్చినప్పుడు పాద పూజ చేయడం, కాళ్ళు కడగడం, ఇవన్నీ మీరు గురు పూజలో చెప్పిన అన్ని కూడా చిన్నప్పుడు 7th క్లాస్లో చేశారు. ఆయన ఒక దండకం ఒకటి ఇచ్చి 14 పేజీలు దండకం 7th క్లాస్లో ఉన్నప్పుడు ఇది స్టేజ్ మీద అప్పు చెప్పాలంటే 1 వీక్లో నేను చదివి అప్పు చెప్పాను. శ్రీమద్ పీల్కానా శంకర రాయకృత దండకం అని చెప్పి అది శ్రీ సద్గుణోపేతులై శ్రీ చిదల్లాసులై నిత్య నిర్లేప్య నిస్సంశయాత్మని అలా ఫ్లోలో ఉంటుందండి, ఫ్లోలో చెప్పేశాను. అందరూ కూడా చాలా మెచ్చుకున్నారు. ఆ తర్వాత నాన్ వెజ్ మానేస్తే మా నాన్నగారు, అప్పుడు మాది నాన్ వెజ్ ఫ్యామిలీలే అండి, అయితే నాన్ వెజ్ తినాలి స్కూల్లో నేను పిల్లలు కొట్టేస్తారు ఇది అదే అని చెప్పి బెదిరించి మళ్ళీ అలవాటు చేశారు. నేను అది మానడానికి నేను డిగ్రీ అయిపోయి నాకు జాబ్ వచ్చిన తర్వాత నాకు పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక 5 ఇయర్స్ బ్యాక్ మానేశాను. నాన్ వెజ్ మానేస్తే గానీ నేను మళ్ళీ ఆధ్యాత్మికతలోకి నిలదొక్కుకోలేదండి. నాన్ వెజ్ మానడం ఎంత ఇంపార్టెంట్ సాధకుడికి అనేది ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. అప్పుడు మంచిగా గురువులు పరిచయం అవడం, శిష్యులు కూడా సాధన చేసే శిష్యులు పరిచయం అవడం, అలా 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 చివరికి అద్వైతంలోకి వచ్చానండి గురుగారు. మా వీధిలో కాకినాడలో నేను ఉండే వీధిలో రాధాకృష్ణ గారు అని చెప్పేసి ఆయనకి చిలకలూరు పేటలో శిష్యులు ఉన్నారట, మింజమూరి రాధాకృష్ణ గారు. ఆయన బ్రాహ్మిన్స్ అయినప్పటికీ ఇంటి దగ్గర నన్ను కూర్చోబెట్టుకుని నాకు అద్వైతం క్లాస్ చెప్పారు, ఆత్మబోధ చెప్పారు. ఒక 20 శ్లోకాలు చెప్పారండి. అందులో నాకు చాలా నచ్చిన శ్లోకం ఏంటంటే, సంసారః స్వప్నతుల్యోహి రాగద్వేషాది సంకులః స్వప్నకాలే సత్యవద్భాతి ప్రబోధే సత్యవద్భవే. ఆ శ్లోకం ఒకటి పట్టుకొని నేను కట్టుబడి ఉన్నాను దానికే. నేను దేన్ని కూడా ఇప్పుడు లక్ష్య పెట్టట్లేదండి. పూజలు పునస్కారాలు గుళ్ళు గోపురాలకు వెళ్ళాలని కాంక్ష కూడా లేదు. మ్యాక్సిమం వైరాగ్యం అవలంబిస్తున్నాను, ఉన్నదాంతో తృప్తిగా జీవిస్తున్నాను గురుగారు. నమస్కారం.
శ్రీహర్
నమస్తే గురుగారు. అమ్మగారికి కూడా నమస్తే అండి. నేను కూడా అనుకోని పరిస్థితుల్లో ఈ గురు పూజోత్సవంలో పాల్గొనడం జరిగింది. గురుగారు రచించినటువంటి సూర్యోపనిషత్తు వ్యాఖ్యానాన్ని నేను గుంటూరులో గురు పూజ ఆ గురు పౌర్ణమి రోజున మేము దేవాలయంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆవిష్కరణ చేపిద్దామని ప్లాన్ చేసుకోవడం జరిగింది. దానికి గురువు గారు కనుక వస్తే, అమ్మగారు గురువు గారు ఇతర రావూరి అన్నపూర్ణ గారు కానివ్వండి ఇతర శిష్యులు కూడా వస్తే అందరి సమక్షంలో ఇక్కడ పెట్టుకుందాం అనుకున్నాం ఫంక్షను. కానీ గురువు గారు కాలమాన పరిస్థితులు బాగలేవు. అందుట్లో చిలకలూరుపేటలో కూడా కొంచెం కర్ఫ్యూ కూడా అమలవుతుంది కాబట్టి మరి ఈ వయసులో కూడా ఇప్పుడు మనం అక్కడికి వచ్చి ఎందుకు రిస్క్ తీసుకోవటం అని చెప్పని, అది సరైన విధం కాదంటే ఇక్కడ గుంటూరులో పెద్దలు కూడా గురువు గారు చెప్పిందే వాస్తవం అంటే జరిగింది. అందుకని ఆ పుస్తకాలు అక్కడ ఉన్నాయి కాబట్టి అవి తీసుకొచ్చి ఇక్కడ ఆవిష్కరణ జరపాలి ఆ రోజున మధ్యాహ్నం. దాని గురించి అని చెప్పని మేము కూడా గురువు గారిని అనుమతిని అడిగితే, ఇద్దరికి పుస్తకాలు తెచ్చుకోవాలి కదా గురువు గారు, నేను కూడా వచ్చి దీంట్లో పాల్గొని దర్శనం చేసుకుని వస్తానంటాం. అక్కడ చాలా చక్కగా పైగా ఏదైనా అవకాశం ఉంటే ఇన్ని సంవత్సరాలుగా కూడా ఈ జ్ఞానపీఠం యొక్క ఆధ్యాత్మిక జ్ఞానపీఠం యొక్క అధ్యక్ష కార్యదర్శులు ఉపాధ్యక్షులు అక్కడ ఉన్న మహిళలు చేస్తున్నారు కాబట్టి ఏదైనా కొద్ది స్థాయిలో చేయాల్సి వస్తే పరిమిత స్థాయిలో అక్కడేనే ఉన్నారు, అదే విధంగా పరిమిత స్థాయిలోనే ఉన్నారు. అక్కడికి నేను వెళ్ళిన తర్వాత చూశాను చాలా తక్కువ మందితోటే పిలిస్తే చాలా మంది వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ పరిమిత స్థాయిలోనే అక్కడ ఏర్పాటు చేయటం రావూరు అన్నపూర్ణ గారు, పద్మజి గారు, ఇతర గాయత్రి, ఇతరుల అందరూ కూడా మహిళలందరూ కూడా చాలా చక్కగా శాస్త్రం కొద్ది మంది అయినా సరే నాణ్యమైనటువంటి కొద్ది మంది అయినా ఏదో సామెత చెప్పినట్టుగా పాలు కొంచెమైనా చాలు కరవం పాలు ఎందుకు అని అన్నట్టుగా కొద్ది మంది శిష్యులైనా కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి చాలా చక్కగా ఆ కార్యక్రమం నిర్వహించారు. అన్ని విషయాలు కూడా మన గురుగీతలో కనుక ఎలా జరుగుతుందో అలా జరిగింది. నేను అనేక సంవత్సరాలు చిల్లరపేటలో ఉన్న అప్పుడు చూడలేదు. మేము కూడా అనేక మంది పీఠాధిపతులు ఉన్నా కూడా వాళ్ళందరూ మనల్ని పాద పూజ చేసుకోవడానికి కూడా అంత పెద్దగా అవకాశాలు ఎవరు, ఎక్కువ మంది గురువులు కూడా, ఎందుకంటే అదేదో వాళ్ళకి శాస్త్రం ప్రకారం ఎవరు, మన గురువులు జ్ఞానవంతులు కనుక శిష్యుల్ని ఉద్ధరించాలనే ఉద్దేశం, శిష్యుల యొక్క గౌరవాభిమానాలు వాళ్ళకి ఇది అవసరమని తెలుసుకొని వాళ్ళు అనే తప్పని పరిస్థితుల్లోనే అంగీకరించారు. శిష్యులు కూడా అలానే చాలా తక్కువ మంది వచ్చి చాలా జాగ్రత్తగా చాలా భక్తి శ్రద్ధలతోటి ఒక కార్యక్రమం మొత్తం కూడా జరిగింది అక్కడ. ఇంకా ఈ లైవ్లో చూసే వాళ్ళకి కూడా కొంచెం ఎక్కువ టైం పడుతుందనే ఉద్దేశం మీద గురువు గారి సూచనల మేరకు చాలా తొందరగా కానీ చేశారు. నేను కూడా పాల్గొని పాదోతుకుని తీసుకొని గురు పూజ చేసుకొని గురువు గారిని సత్కరించుకొని ఆ పుస్తకాలు తీసుకొచ్చి వెంటనే ఇక్కడ మధ్యాహ్నం సాయంత్రం అనుకున్న దాన్ని మేము మధ్యాహ్నానికి మార్చుకొని సూర్యోపనిషత్తు అనేక మంది పెద్దల సమక్షంలో గురువు గారి గురించి 4 మాటలు చెప్పుకొని అనేక మంది పెద్దల సమక్షంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, మేయరు, కమిషనరు, మా ఆధ్యాత్మిక సేవాపరులైనటువంటి దేవాలయానికి ప్రధాన సలహాదారు అధ్యక్షులు మస్తానయ్య గారు, గురువు గారికి తెలిసిన వారి వీరంతా కూడా కార్యదర్శులు వీళ్ళందరూ సమక్షంలో ఇక్కడ కూడా కొంచెం లిమిటెడ్ గానే పిలుచుకొని వీళ్ళ సమక్షంలో మేము సూర్యోపనిషత్తుని మా గురువు గారు బొల్లెపల్లి సత్యనారాయణ గారి చేతుల మీదుగా, మా అమ్మగారు లలితమ్మ గారి చేతుల మీదుగా వివరాలన్నీ దాంట్లో ఉంటాయి పుస్తకంలో మేము ఆవిష్కరించడం జరిగింది. దానికి తగ్గ అన్ని చిత్రాలు కూడా దాని అన్ని కూడా ఇవన్నీ మేము పంపించడం జరిగింది ప్రవీణ్కి. తర్వాత నేను చాలా మొదటిసారిగా నేను పాల్గొన్నాను. వాస్తవంగా నేను చాలా కృష్ణవేణి గారు అన్నట్టు నేను కూడా చాలా మొదటిసారిగా పాల్గొన్నాను. ఇలాంటి దాంట్లో పాల్గొన్నా కూడా మేము గురువుల యొక్క పాద పూజల్లో పాల్గొన్నా కూడా మేము 2 గంటలు అది చాలా లేట్ అవుతా ఉండేవి.
వచ్చేవాళ్ళం. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా నాతో పాటు పెద్దలు ఉంటారు కాబట్టి వాళ్ళని తీసుకుని వాళ్ళు కూడా వచ్చాను. ఈ రోజు అయితే మాత్రం మొన్నైతే మాత్రం చాలా చక్కగా మేము ఆ కార్యక్రమంలో మేము చూడటం ఆ సమయానుకూలంగా దగ్గరికి వెళ్ళినప్పుడు పాద పూజ చేసుకొని మేము కూడా దాన్ని పాదోతకాన్ని తీసుకోవటం శాస్త్రోక్తంగా జరిగింది. అదే రకంగా ఇప్పుడు ఇంకొక విషయం కూడా చూద్దాం అనుకున్నాను. పెద్దలు సత్యనారాయణ గారు కూడా గమనించాలి, శిష్యులు ఎప్పుడు కూడా గురువు గారిని పొగిడినందు వలన ఏదైనా కాలేజీల్లోనో విశ్వవిద్యాలయాల్లోనో ప్రొఫెసర్లనో పొగిడితే మార్కులు వస్తాయి, అది పర్వాలేదు. ఇక్కడ ఏ సాధకుడికి కూడా సంవత్సరం నుంచి వస్తున్నారు, అనేక రకాలైనటువంటి జ్ఞానం నేర్పుతున్నారు. ఈ జ్ఞానంలో మీరు అన్నట్టుగా బట్టి పెట్టలేకపోవచ్చు, నా వరకు నేనైతే బట్టి పెట్టలేదు. నేను శ్లోకాలు 4 శ్లోకాలు కావచ్చు 6 శ్లోకాలు కావచ్చు ఒక్క శ్లోకం కూడా బట్టి పెట్టలేదు. నేను పెట్టనంత మాత్రాన నాకైతే శాస్త్రం ఎలా ఏంటి, ఈ జన్మ ఏంది, దీని గురించి ఏంది అని మెయిన్ పాయింట్లు మొత్తం తెలుసు అని సగం మందికి వచ్చుంటే శ్లోకాలు వచ్చుంటే దానికి ఉంటుంది అనమాట. శాస్త్రం తెలుసుకోకుండా గురువు గారు చెప్పింది అర్థం చేసుకోకుండా గురువు గారిని పొగడాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఎందుకంటే ఇది ఉద్యోగాల లేదా ఆఫీసర్ల కాదు, ఈ జ్ఞాన సంపదలో ఈ శిష్య పరంపరలో గురు పరంపరలో అనేక వేల సంవత్సరాలను కూడా గురువుని స్తుతించటం అనేది ఉన్నది అని సాక్షాత్ పరమేశ్వరుడే చెప్పారు పార్వతీదేవికి అనేక మునుల అభ్యర్థన మీద. ఇది నేను కూడా చూస్తున్నాను, నేను కూడా 30-40 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాను, దూరం నుంచి చూస్తున్నాను అనమాట. గురువులు నీ శిష్యులు సాధకులు దాన్ని మీరు చెప్పింది సదుద్దేశం కావచ్చు సత్యనారాయణ గారు, ఎందుకంటే నేర్చుకోవాలి శాస్త్రం, కానీ శాస్త్రం నేర్చుకోకుండా అవివేకంగా గురువు గారిని ఇక్కడ ప్రశంసించేవాళ్ళు లేరు, ప్రశంసించాల్సిన అవసరం కూడా లేదు. స్తుతించేది ఎందుకంటే గురువు గారిని మనలో ఉన్నటువంటి సాక్షాత్ భగవంతుడు కాబట్టి, శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కాబట్టి దానికోసం మనం ప్రశంసిస్తున్నారు. కానీ సాధకులందరూ కూడా మీరు అనుకున్నట్టుగా మనం ఏదో బట్టి పెట్టినంత మాత్రం వస్తుందా? బట్టి పెడితే కూడా ఏమి రాదు, ఏమొస్తుంది ఏమి రాదు. శాస్త్రం అర్థం కావాలి మనకి, ఏంది దేహేంద్రియ మనోబుద్ధులు ఇది ఒకటా కాదా, ఇది ఏంటి దీన్ని తెలుసుకోవాలి. దీని తెలుసుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి గురువు గారు చెప్పిన ప్రతి విషయం కూడా మాకు శ్లోకాలు తెలియపోవచ్చు. 6వ అధ్యాయంలో 12వ శ్లోకం అంటే నేను చెప్పలేను, 1వ అధ్యాయంలో 1వ శ్లోకం కూడా చెప్పలేను. కానీ మీరు శాస్త్రాన్ని గురించి అడగండి, నేను చెప్తాను, నేను డెఫినెట్గా చెప్తాను, షూర్గా చెబుతాను. నేనే కాదు అలా చెప్పేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు, మన సాధకుల్లో ఉన్నారు, నేను గమనించే చెబుతున్నాను. వాళ్ళల్లో ఆ సంతృప్తి, ఆ కళల్లో కనిపే ఆ వెలుగు, వాళ్ళల్లో ఒక రకమైన జీవితాల్లో ఒక రకమైన వెలుగు వస్తూ ఉంటుంది, అది గ్రహించాలి. ఇదేదో బట్టి పెడితే వచ్చేది కాదు. నా వరకు నేను మానసిక శాంతి, ఈ మనసు అనేక రకాలుగా పరుగు ప్రశ్నలు 3000 ప్రశ్నల పైగా సమాధానాలు చెప్పారు గురుగారు. శిష్యులు అడిగితే కదా చెప్పింది, అన్ని పరిప్రశ్నలు రావాలంటే రావు, అన్ని పరిప్రశ్నల కింద కూడా గమనించాల్సిన అవసరం లేదు. పరిప్రశ్నలు ఉన్నాయి, సందేహాలు తీర్చుకునే కూడా ఉన్నాయి. నా వరకు నేనైతే మాత్రం భజగోవిందం శ్లోకాలు నాకు అన్ని కూడా గురువు గారు ఏమన్నారంటే మనసు ఏంది సార్ ఇలా దీన్ని ఎట్లా పట్టుకోవాలి, నాకు పెద్ద సమస్యలు లేకపోయినా కూడా ఏదో మరి ఎందుకు ఇలా వస్తుందంటే చెప్పారనమాట. నువ్వు ముందు భజగోవిందం చదువు తర్వాత ఈశా చదవమన్నారు. భజగోవిందం శ్లోకాలు దగ్గర దగ్గరగా సగం నేను పట్టాను. నేను నాకైతే ఎక్కువసార్లు చదివి చదువుకుంటా నైట్ పూట తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోవటం, ఈ ఆలోచనలు తగ్గటం, అంతకుముందు అంత ఉధృతి ఇప్పుడు ఆలోచనలన్నీ ఉన్నాయంటే జ్ఞానం గురించి ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి. లౌకిక వ్యవహారాల కన్నా కూడా దీని గురించి కొద్దిగా ఉన్నాయి, కొద్దిగా. నేనేం పూర్తిగా దాన్ని ఏం పూర్తిగా అన్ని వదిలేసామనుకోండి కాదు, వృత్తిరీత్యా వృత్తిని ఇంకా వదిలేదు కాబట్టి ఉన్నాయి కాబట్టి నేను వారిని నొప్పించడానికి కానీ అంటం లేదు. అదే రకంగా సాధకులు కూడా ప్రశంసించిన సాధకులు వాళ్ళు ఏదో అమాయకత్వంతో లేదా ఇంకోటో ప్రశంసించడం లేదు, వాళ్ళకి శాస్త్రం తెలిసే ప్రశంసిస్తున్నారు, శాస్త్రం తెలిసే గురువుని స్తుతిస్తున్నారు. ఎందుకంటే మా జన్మలను మేము సార్థకం చేసుకోవాలనే ఉద్దేశం మేము చేస్తున్నారు, కానీ ఎవరిని దీంట్లో తప్పబట్టాల్సిన అవసరం లేదు. మేము పెద్ద వయసు వాళ్ళ ఒకళ్ళు పెట్టలేకపోవచ్చు, బట్టి పెట్టలేకపోవచ్చు, పెట్టలేక మంత్రం దానివల్ల వచ్చే ప్రయోజనం కూడా లేదు. అందుకని మీరు చెప్పారు ఇందాకలో గురువు సంఘం శిష్యుడు సంఘం చెప్పారు, నేను కూడా చిన్న కదా క్షమించాలి సాధకులు ఒకే నిమిషంలో చెబుతాను. ఒక గురువు గారి కింద అనేక మంది శిష్యులు ఉన్నారు, 10 మంది శిష్యులు ఉన్నారు. ఈ 10 మంది శిష్యులకు కూడా అంట ఆయన పోతా నదికి స్నానానికి వెళ్తా, అరే కొంచెం మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా దీన్ని పాఠాలను వినండి, మననం చేసుకోండి. మీరు కూడా గురువు ఇక్కడ 10 మంది ఉన్నారు, మీరు అప్పుడప్పుడు వాళ్ళలో వాడికి అప్పచెప్పాడంట, అరే 10 మంది ఉన్నారో లేదో లెక్క పెట్టుకుంటా ఉండరా, ఏళ్లలో కొంతమంది షికారులకు వెళ్తున్నారు అని చెప్పి అన్నాడంట. సరే అన్నారు, గురువు గారు స్నానానికి పోయిచ్చాడు. ఈ శిష్యుడు గురువు గారు వచ్చే టయానికి లెక్క పెడుతున్నాడంట, 1, 2, 3, 4, 5, 6, 7, 9. అరే 9 మంది వాడిని లెక్క పెట్టుకోవటంలా, 9 మంది ఉన్నారు ఏంటి, ఇది 10వ వాడు ఏమయ్యాడని వచ్చిందనమాట. ఇది ఈ 10వ వాడు ఏమయ్యాడు ఈ 10 అని సార్ గురువు గారు వచ్చి 7 పక్కవాడిని లెక్క పెట్టమన్నా అంట. వాడు కూడా అవును రా, నేను కూడా 1, 2, 3, 4 అని వాణి లెక్క పెట్టుకోకుండా లెక్క పెడితే 9 మందే ఉన్నారు. అట్లా ఒకడొకడు లెక్క పెట్టి అదేంది మనం 10 మందిం కదా, గురువుగారు చెప్తే 10వ వాడు ఏమయ్యాడంటే సమాధానం ఏం చెప్పాలి అని ఆడవటం మొదలు పెట్టారు. గురువుగారుస్తులకు ఇంద్రా ఏడుస్తున్నారంటే గురువుగారు 10వ వాడు కనపడలేదన్నారు. ఉదయం తుంపదేగా 10వ వాడు ఇంద్రా మీరు ఉండరు కదరా అంటే అది ఏంటంటే అది ఆ శిష్యులు అమాయకత్వంతో ఉండొచ్చు కాకేనే, కానీ వాళ్ళు చెప్పే 10వ వాడు మిస్ అయ్యాడు అనే దాంట్లో కూడా వేదాంతం ఉందని చెబుతున్నారు మహాత్ములు పెద్దలు కూడా. ఆ 10వ వాడే దేహం, ఆ 10వ వాడే దేహం. అలా 10వ వాడు లేడు, 10వ వాడు ఏమయ్యాడంటే వాడు దేహేంద్రియ మనోబుద్ధులు వాడు లేడు, వాడిని మైనస్ చేసుకొని ఆత్మే ఉండాలనేది ఒక అర్థంగా ఉంటుంది. దాన్ని వివరంగా ఇప్పుడు చెప్పే అవకాశం కూడా లేదు కాబట్టి ఊరికి ప్రస్తావిస్తున్నాను. అంత మాత్రం ఉదాహరణలతో ఇంకొకటితో అయ్యేది కాదు, నేను ఎక్కువ టైం తీసుకున్నందుకు క్షమించాలి. గురువులని ప్రశంసించటము ప్రస్తుతించటం అనేది ఏ సాధకుడు కూడా సరి అయిన సాధకుడు చేసే విధమే అది. అందుకని సత్యనారాయణ గారు అన్యదా భావించబాపండి, మీరు కూడా గురువుని ప్రశంసించడం తప్పు కాదని వేద వేదాంగాలు అన్ని చెబుతున్నాయి. అంత మాత్రాన మనం సాధనలో వెనకబడలేదు మనం ఎవరం కూడా, అందరికీ 9, 10 మార్కులని కాదు, జ్ఞానం ఉన్నది, జ్ఞానం సంపాదించుకుంటున్నారు కాబట్టి సంవత్సరం తర్వాత చూసినా కూడా 450 మంది ఇక్కడ ఉంటున్నారు. 450 మంది ఉంటున్నారంటే కూడా ఇదొక రికార్డు. నేను ఇంత ముందు కూడా చెప్పాను ఒకళ్ళకి ఇన్నిస్ రికార్డు కాకపోయినా లిమ్కా రికార్డులు దాంట్లోకి మనం ప్రయత్నం చేసుకుంటే ఇంకో సంవత్సరం తర్వాత అయినా సరే వస్తుంది తప్పకుండా. అందుకని సాధకులందరూ కూడా అన్యదా భావించబాపండి. సత్యనారాయణ గారు మీరు కూడా అన్యదా భావించబాపండి సార్. గురువుని ప్రశంసించడం తప్పు కాదు, ఎవరు కూడా కావాలని పొగిడితే ఉన్న మార్కులు మనం ఏమైనా పాస్ కావాలన్నా లేకపోతే మార్కులు వేయించుకోవాలన్నా గురువు గారి చేత. గురువు గారిని చూడని వాళ్ళు అసలు ఒకరికొకరు తెలియని వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళకి ఒకళ్ళు కూడా తెలియదు. ఏ 2 ముగ్గురో తెలుసు, ఒక్కొక్కళ్ళకి 3 తెలుసు, ఆ 5వ వాడు ఎవడో తెలియదు. ఇక్కడ 10వ వాడు తెలియనట్టుగా ప్రతి 10వ వాడు ఎవడికి తెలియదు, ఇక్కడ నిజానికి తెలియదు. ఎవరికి ముఖపరిచయం కూడా లేదు, కనీసంగా ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు వచ్చి వీళ్ళు అందరూ కూడా ఒకటిగా ఉండి మనందరం కూడా ఒక ఈ కరోనా ఇది కోవిడ్ కనుక లేకపోతే చిలకలూరుపేటలో అత్యంత వైభవంగా జరపాలనుకున్నాం మేము. చాలా నిరాడంబరంగా జరుపుకున్నాం. చాలా మంది అడిగారు నన్ను, మీరు దగ్గరలో ఉన్నారు కదా, మీరు ఏర్పాట్లు చూస్తే మేము అందరం వస్తామని. యాక్చువల్గా విదేశాల్లో ఉండి శ్రీకాంత్ లాంటి వాళ్ళు కూడా రావడానికి ప్రయత్నం చేస్తామన్నారు, వాళ్ళు హరిగారు ప్రయత్నం చేస్తానన్నారు. అట్లా ఎందుకంటే గురువుల మీద సద్భావన తోటి పాటుగా మీరు అన్నట్టు తెలుసుకోవాలి, కానీ తెలుసుకొని మాట్లాడుతున్నారు. 100% కాకపోయినా కూడా 50% జ్ఞానం అయినా గురువు గారు చెప్పిన దాంట్లో మనం చేసుకుంటున్నారు, రాసుకుంటున్నారు, పుస్తకాలు కొనుక్కుంటున్నారు, చదువుకుంటున్నారు. సరే క్షమించాలి ఎవరైనా, నేను కూడా ఏదైనా కూడా ఎవరు మనసు నొప్పించినట్టుంటే.
గురుగారు టైం అయింది
కాపేద్దాం. ఈరోజు మనం ఒకళ్ళనొకళ్ళు అనుకోవాల్సిన పని లేదు. ఎవరు ఎంత గ్రహించారు అనేటువంటిది ఎవరికి తెలియదు, వాళ్ళది వాళ్ళకే తెలుస్తుంది. అయితే ఇప్పుడు దాదాపుగా మాట్లాడినటువంటి వాళ్ళు మొన్నటి నుంచి మాట్లాడినటువంటి వాళ్ళు సుమారుగా 50-60 మంది ఉన్నారు. వీళ్ళల్లో ఎక్స్ట్రాఆర్డినరీగా అంటే నేను ఆశ్చర్యపోయేటట్టుగా మాట్లాడినటువంటి వాళ్ళు దాదాపుగా 7-8 మంది ఉన్నారు. నేను స్టన్ అయిపోయా వాళ్ళు మాట్లాడినటువంటి దాన్ని. అలాగే బాగా ఎక్స్ట్రాఆర్డినరీ అసాధారణం కాకుండా బాగా మాట్లాడినటువంటి వాళ్ళు ఒక 20 మంది దాకా ఉన్నారు. అంటే మొత్తం 30 మంది చాలా బ్రహ్మాండంగా మాట్లాడగలిగారు. అంటే వాళ్ళ దగ్గర ఏదైనా లోపల సరుకు ఉంటేనే బయటకు వస్తుంది, ఏ సరుకు లేకుండా లోపలికి రాదు. అలాగే కొంతమంది మాట్లాడటం అలవాటు లేనటువంటి వాళ్ళు రాసుకొని ఆ బుక్ కానీ లేకపోతే పేపర్ కానీ చూస్తా మాట్లాడినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. దానికి కూడా ఇక్కడ అవకాశం ఉంది, అలా మాట్లాడతారు. ఏమైనా సరే ఇలా ఎవరు కూడా ఏమీ గ్రహించటం లేదు, ఊరికినే పొగుడుతున్నారు అనుకోవాల్సినటువంటి పని లేదు. నిజంగా వాళ్ళ మనసుల్లో ఆపుకోలేక చెబుతున్నటువంటి మాటగా అది మనం గ్రహించవచ్చు చూసేటువంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి సంతోషాన్ని అది వ్యక్తం చేయకపోతే లోపల ఆపుకోలేక ఎట్లయినా సరే వ్యక్తం చేయాలా అనేటువంటి భావనతోటి వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళే 190 మంది ఇందులో. ఏదో మామూలుగా చెప్పేవాళ్ళు పెద్దగా లేరు, ఎక్కడో ఒకళ్ళిద్దరు తప్ప ఏమీ లేరు. అందువల్ల ఇక్కడ ఎవరు గ్రహించటం లేదని అనుకోవాల్సిన పని లేదు. ఎవరి మీద ఎవరు జాలి చూపించాల్సినటువంటి పని లేదు. ఎవరికి చేతైనట్టుగా ఎవరి యొక్క మనస్సు ఎవరి యొక్క బుద్ధి సూక్ష్మత ఎంతవరకు ఉందో అంతవరకు గ్రహిస్తారు. అలా గ్రహించటమే ప్రధానం. గ్రహించాలి, తెలుసుకోవాలి, మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవాలి, ఆచరణలో పెట్టుకోవాలి, అనుభవానికి తెచ్చుకోవాలి. ఇదే ప్రధానమైనటువంటిది. అందులో ఎక్కడైనా సందేహాలు కనుక్కుంటే వాటిని అడగవచ్చు, తెలుసుకోవచ్చు, అలా చేయాలి. అంతేగాని ప్రశ్న వేసేటప్పుడు ఏదో ఈయన సంగతి తెలుసుకుందాం అని ప్రశ్న వేసేటువంటి వాళ్ళు ఉన్నారు, మహానుభావుడు ఓ నలుగురు ఐదుగురు అలాంటి వాళ్ళు కూడా తగులుకుంటారు అప్పుడప్పుడు. అందుకని అలా కాదు, అది ఒక పెద్ద తెలివి కాదు. నేనేదో నాకు అన్నీ తెలుసు, ఇదిగో గురువుగారికి కూడా తెలుసో లేదో చూద్దాం అని ప్రశ్నించేటువంటి వాళ్ళ తెలివి అది తెలివి కాదు. వాళ్ళకేం పనికిరాదు ఆ తెలివి. మనం తెలుసుకోవాలి, మనకున్నటువంటి సందేహాన్ని తెలుసుకోవాలి. గురువు తెలిసినటువంటి వాడు, మనం తెలియనటువంటి వాళ్ళం అనే భావన ఉండాలి. ఒకవేళ గురువు కూడా తెలియకపోవచ్చు, ఎందుకంటే ఎవరు సర్వజ్ఞులు కాదు, తెలియకపోవచ్చు. కానీ మన భావన మాత్రం ఎట్లుండాలంటే గురువు తెలిసినటువంటి వాడు, మనం తెలుసుకోవాల్సినటువంటి వాళ్ళం అనేటువంటి పద్ధతిలో ప్రశ్నించాలి. దాన్నే పరిప్రశ్న అంటారు. అంతేగాని ఏది చెప్పండి చూద్దాం, ఇది ఎట్టవుద్ది, అది ఎట్టవుద్ది అని అడిగేటువంటి వాళ్ళు వాళ్ళు ఎవరో నాకు తెలుసు. అందుకని అదేం పెద్ద గొప్ప విషయం కాదు. కాబట్టి ఇక్కడ శిష్యులందరూ కూడా చాలా చక్కగా తెలుసుకుంటున్నారు, వింటున్నారు, అర్థం చేసుకుంటున్నారు, మళ్ళీ మళ్ళీ చదువుతున్నారు, మళ్ళీ మళ్ళీ చక్కగా చెప్పగలుగుతున్నారు అనేటువంటి విషయం తెలుసు. అందువల్ల దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం అవసరం లేదు. ఇక ఈ రోజుకి ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ రేపు కొంతమంది చెప్పాలనుకున్నటువంటి వాళ్ళు రేపు చెప్పచ్చు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
మరలా రేపు ఇదే సమయానికి 7 గంటలకు సత్సంగంలో తిరిగి కలుసుకుందామండి.